తేజస్ అంటే ప్రతిభ, సామర్థ్యం, తెలివి, ప్రకాశం, తేజస్సు. భగవంతుడు చెబుతున్నాడు ఇవన్నీ దైవ సంపద లక్షణాలని చెప్తున్నాడు. ఏ చెడ్డ గుణాలు ఎందుకు ఉండకూడదు, మంచి గుణాలు ఎందుకు ఉండాలి అంటే, మంచి గుణాలున్న వ్యక్తి బంధం నుంచి విడిపడతాడు, చెడ్డ గుణాలని వ్యక్తి బంధం ఆ రోజు ఆచరణ తగ్గిన బంధంలో పడతాడు. సద్గుణాలే సంపద, మన రూపాయలు సంపద కాదు, సద్గుణాలే సంపద. మన శరీరం పడిపోయినప్పుడు మన దగ్గర రూపాయలు మన శవాన్ని గడపడానికి కూడా కారణం. మన దగ్గర చాలా రూపాయలు ఉన్నాయనుకుని మన పెట్టిలో రూపాయలు అవి మన కష్టపడి సంపాదించి ఈ పెట్టిలో పడేశాడు, వీడు వెళ్ళిపోతున్నాడు గడప దాకా కూడా. గుణాలు ఏం చేస్తాయంటే, మనస్సులో మన ప్రాణం పోయినప్పుడు కూడా మనస్సులో అణిగిపోయి ఉంటాయి. ఈ శరీరం పడిపోయినా, మీ ఉపాధులు పడిపోయినా, మీ ఇంద్రియాలు పడిపోయినా, ఇన్ని పడిపోయినప్పటికీ మీ మనస్సులో ఈ సంపద నిజమైన ఆస్తి మంచి గుణాలే. ఏమంటే మనస్సులో నిద్రాణం అయ్యి మళ్ళీ కొత్త శరీరం వచ్చినప్పుడు కూడా ఇంకోవడం రూపాయలు రావు గుణాలు అంటే నిజమైన సంపద. మీరు కష్టపడి మంచి గుణాన్ని సంపాదించుకున్నారు అనుకోండి, అనుకోని మాట వస్తుంది, ఆ మంచి గుణం మీకు కూడా వస్తూ ఉంటుంది. మీకు ప్రయాణం చేసుకుంటుంది. ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు మనం గొడుగు ఏ విధంగా అయితే రక్షణ, వర్షం చూస్తుంటే మనం గొడుగు ఏ విధంగా అయితే రక్షణ. మీ మంచి గుణాలే మీకు రక్షణగా ఉండి జన్మ జన్మలకి కూడా మీరు సాగు గురించి ఏం ఆలోచించండి. సాగు అనేది చాలా స్వల్ప విషయం, అల్ప విషయం. మీరు ఆలోచించవలసింది అహంకారం గురించి ఆలోచించండి, మీ మనస్సు గురించి ఆలోచించండి. సాగు గురించి మీరు ఆలోచించి ఒక సెకండ్ కూడా మీరు టైం వేస్ట్ చేయండి. ఇది సాగు వల్ల ఇలాగ ఉంటాం, సాగు అంటే ఏం లేదు ఇలాగ ఉంటాం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మన గుణాలు మారవు సాగు వల్ల, మన అహంకారం మారదు, మన మనస్సు మారదు, మన ఇంద్రియాలు కూడా మారవు. మనం మనలాగా ఉంటాం, మన అహంకారం మనలాగా ఉంటుంది. ఈ శరీరం పడిపోతుంది, కొత్త శరీరం వచ్చి దీన్ని వేలాడతాం. మరణం అంటే ఏమి లేదు, అహంకారం అహంకారం లాగా ఉంటుంది. ఈ శరీరం పడిపోతుంది, దానికి కొత్త శరీరం ఏర్పడుతుంది. దేనికి ఏర్పడుతుంది అహంకారాన్ని? కొత్త శరీరం. ఆత్మకి శరీరం అక్కర్లేదు, అహంకారానికి శరీరం కావాలి. అంచేది అహంకారం ఉండకాలం ధర్మలక్ష ఈ తీసి. ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి. మీరు ఎంత ఎక్కువ అర్థం చేసుకుంటే అంత తక్కువ సాధనతో మీకు ఫలితం. ఉదాహరణ ఒకటి చెబుతాను, మీ గాఢ నిద్రలో మనం ఉండగా కాశీ వెళ్ళినట్టు లేదా అరుణాచల్ వెళ్ళినట్టు మద్రాసు వెళ్ళినట్టు మీకు కళ వచ్చింది అనుకోండి. నిజంగా మీరు కాశీ వెళ్ళారా? కాదండి, మీకు కాశీ వెళ్ళినట్టు కళ వచ్చింది. మీరు నిజంగా కాశీ వెళ్ళారా? మీ మనసులో కనిపిస్తాను కాశీ. మీరు కాశీ వెళ్ళారు, మీ శరీరం మనసు మీద ఉంది. కళ్ళ మీరు తక్కువ జాగ్రత్త వ్యవస్థ కంటే స్వప్నమే నిజానికి దగ్గరగా ఉంది. కొంతమంది సైంటిస్టులు కూడా వాళ్ళకి వచ్చిన కళను బట్టి కొత్త విషయాలు కనిపెట్టారు. కొంతమంది రైటర్స్ కూడా వాళ్ళ కళను బట్టి తీసుకుని గొప్ప గ్రేట్ వర్క్స్ వచ్చి. మీకు జాగ్రత్త అవస్థ కంటే, వేకింగ్ స్టేట్ కంటే, డ్రీమింగ్ స్టేట్ సత్యాన్ని దగ్గరగా ఉంది. ఒకసారి స్వప్న అవస్థలు వచ్చి స్పష్టంగా తెలుస్తుంటే అవి దగ్గుతూ ఉంటాయి. మన స్వరూపం జాగ్రత్త అవస్థల కంటే స్వప్న అవస్థలను స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. అదే మీ అహంకారానికి కూడా అది అలాగే ఉంటుంది. దాని కొత్త చర్యలు వస్తాయి, కొత్త లోకాలు వస్తుంటాయి, కొత్త దేశాలు వస్తుంటాయి, మళ్ళీ కొత్త అత్తగారులు, కొత్త మాందారులు, మళ్ళీ కొత్త అన్ని కొత్త సంవత్సరాలు, కొత్త కుటుంబాలు అన్ని ఇలా వచ్చేస్తా ఉంటారు. మీరు ఆ మనసు మీద ఉన్నారు, మీ మనసు కాసి కనిపించిన స్వప్నంలో అది మీ కొత్త దేశాలు, ఈ కొత్త లోకాలు, ఈ కొత్త సంవత్సరాలు, ఈ కొత్త రాగ దేశాలు, ఈ టెక్నాలజీ, ఈ సైన్స్, ఇవన్నీ ఇప్పుడు ఈ అహంకారానికి, ఈ అహంకారానికి కనిపిస్తుంది. ఇది రాలిపోయే వరకు ఈ సంసారాలు వస్తుంటాయి, ఈ లోకాలు. ఈ శరీరం ఇవాళ ఇక్కడ జిమ్మీలో కనిపించవచ్చు, ఇంకా మీ అహంకారం కొత్త శరీరం వస్తున్నది న్యూఢిల్లీలో కనిపించవచ్చు, ఇంకో శరీరం వస్తున్నప్పుడు అది రష్యాలో కనిపించవచ్చు. దేశం మారొచ్చు, కాలమాన పరిస్థితులు మారొచ్చు, కానీ అహంకారం మారదు. అది మారితేనే కానీ జ్ఞానం కలగదు. అది చూసి అంటే మరణం వల్ల ఏం మారుతుంది? మనకు అహంకారం మారటం లేదు, గుణాలు మారటం లేదు, మనసు మారటం లేదు. ఇప్పుడే మార్చుకోవాలి. మరణం రాకముందే మరణించాలి, మరణం రాకముందే మరణించాలి, వాడి జ్ఞానం అవుతుంది. ఇంకేట మరణం వల్ల శరీరం మారుతుంది కానీ గుణాలు మారవు, అహంకారం మారదు. ఆ శరీరం మారుతుంది, ఆ శరీరం పడిపోయిన తర్వాత దానికి కొత్త శరీరం వచ్చి అటాచ్ అవుతుంది. దేనికి అహంకారం? అది యాజిటేజ్గానే ఉంటుంది. అంటే చావు గురించి ఇంకా ఆలోచించడం ఎందుకు? చావు గురించి భయపడాల్సిన పని లేదు. ఎవరు మీరు సక్సెస్ అయినట్టంటే మనస్సు ఎంత స్వాధీనంలోకి వస్తున్నాను, మనకి ఎంత మనం నిగ్రహించుకోగలుగుతాం, ఎంత మన అహంకారం మన కంట్రోల్లో ఉంటుంది, ఈ మరణం వచ్చి లోపల దాన్ని ఎంతవరకు బ్యాలెన్స్ చేయగలుగుతున్నాం. బ్యాలెన్స్ షీట్ మీరు జాగ్రత్తగా చేసుకుని చూస్తుంటే సరిగ్గా మరణం వచ్చే టైంకి మీరు పెర్ఫెక్ట్గా మీ మైండ్ మీరు కంట్రోల్ తెచ్చుకుంటే, మీ మనసును మీరు స్వాధీనంలోకి తెచ్చుకుంటే మీరు సక్సెస్ అవుతారు. తర్వాత ఇంకెవరికి మీరు సహాయం చేయండి. దేహం పడిపోకముందే ఈ అహంకారం మన స్వాధీనంలోకి రావాలి, మన మనస్సు, మన ఇంద్రియాలు మన స్వాధీనంలోకి రావాలి. ఏది దేహం పడిపోకముందే దానికి ప్రిపేర్ అయ్యేవారు మనం. సర్వసాధారణంగా ఈ చెప్పుకోవడానికి తేలిగ్గా ఉంటాయి, ఆచరణ కష్టం. మాటలు చెప్పుకోవడానికి తేలిగ్గా ఉంటాయి, ప్రాక్టీస్ వచ్చేవాడికి, ఆచరణ వచ్చేవాడికి చాలా కష్టం. ఇక ప్రతిభ అంటే తేజస్సు, ప్రకాశం. ప్రతిభ అంటే భగవంతుడు ఏ దృష్టి ఆలోచించే అంటే, మీరు ఎదుట మనిషిని మీరు అవమానం చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ, వాళ్ళని అవమానం చేసినప్పటికీ, వాళ్ళలో కనుక ఏం వికారం పుట్టకుండా ఉంటే, ప్రజ్ఞలో ఏమి తేడా లేకుండా ఉంటే వాడి ప్రజ్ఞ. ఏది ప్రజ్ఞ? మీరు ఎవరిని అవమానపరుస్తాడు? మీ అవమానానికి వాడు లొంగిపోయి, అంటే వాడికి చిరాకు పట్టడం, కోపం రావటం, వికారం రావటం అంటే మీ మీ అవమానానికి వాడు లొంగిపోతున్నాడు. వాడి ప్రజ్ఞావంతుడు ఎలా అవుతాడు? అది భగవంతుడు అడిగి లాజిక్ చూడండి. భగవంతుడి ఇక్కడ చూపించింది వండర్ఫుల్ లాజిక్. మీరు చేసే మీకున్న రాగద్వేషాలను బట్టి, మీకున్న ఇష్టాయిష్టాలను బట్టి, మీకున్న కోపతాపాలను బట్టి ఎవరి మనిషిని మీరు అవమానం చేయడానికి ప్రయత్నం చేస్తే, మీరు చేసే అవమానాలకి, మీరు చేసే మాటలకి, మీరు అనే మాటలకు వాడు లొంగిపోతే, ఎవరి వ్యక్తి కనుక లొంగిపోతే వారి ప్రతిభావంతుడు కాదు, వారికి ప్రకాశం లేనట్టే, వారికి తెలియదు లేనట్టే, వాడి ఇంటెలిజెంట్ కాదు అంటారు భగవంతుడు లాజిక్. ఎందుకంట నువ్వు చేసే అవమానానికి వాడు లొంగిపోతున్నాడు, ప్రతిభావంతుడు ఎలా అవుతాడు? నువ్వు ఏ ఉద్దేశంతో చేస్తున్నావు అది వేరే విషయం. నువ్వు ఏ ఉద్దేశం మీద చేస్తున్నావు, చెడ్డ ఉద్దేశం మీద చేస్తున్నావు, ఈ మంచి ఉద్దేశం మీద చేస్తున్నావు, నువ్వు ఏ రకంగా వాడికి రియాక్ట్ అవుతున్నావు, సౌర్యం గల వాడికి, అది వేరే విషయం, అది డిఫరెంట్ క్వశ్చన్. మొత్తం మీరు ఏ ఉద్దేశం మీద చేసినప్పటికీ వాడు మీ ఇన్ఫ్లుయెన్స్ గురి కాకూడదు. మీరు మాట అన్నమాట అంతకుముందు సంతోషం పోతున్నాను అనుకోండి, వాడు ప్రతిభావంతుడు కాదంటున్నాను. అంటే ఏంటి, మీ ఇన్ఫ్లుయెన్స్కి మీ మాటల ప్రభావానికి వాడు గురి అయిపోయారు, మీ మాటల ప్రభావానికి వాడు లొంగిపోయి, అంటే వాడుకున్న బలం కంటే మీ మాటల ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి మీ మాటల ప్రభావానికి వాడు పడిపోయాడు. అంటే వాడు ప్రతిభావంతుడు కాదు. ఏం చేస్తారు? దైవీ సంపద ఎవరికి ఉంటుందంటే, ఎవరైతే ఎవరితో వాడు తన అవమానం చేసినప్పటికీ తనలో మనసులో వికారం లేకుండా ఉన్నవాడే వాడే ప్రతిభావంతుడు. వాడని విశ్వాసం అక్కడ కలిగిందనుకోండి, మీరు లేడని అంటారనుకోండి, మీ ఇన్ఫ్లుయెన్స్ వాడి మీద పడకుండా చూసుకున్నవాడే ప్రతిభావంతుడు. మీరు ఏదైనా భయపెట్టారనుకోండి అతని, వాడు ఏ రకమైన చిత్తంలో మార్పు లేకుండా వికారం లేకుండా ఉన్నవాడే ప్రతిభావంతుడు. లేదా మీరు పొగిడారనుకోండి వాడిని, ఎవరి ప్రతిభావంతుడిని, మీరు పొగట్టడం వాడికి ఏదైనా ఉద్దేశం వచ్చిందనుకున్న లోపల వాడి ప్రతిభావంతుడు కానే కాదు. ఒక మాట జ్ఞాపకం ఉంచుకోండి, మీలో ఉన్నవాళ్ళు ఎవరో కొంతమంది సుఖాలు ఉండొచ్చు, కొంతమంది మంచి పరిస్థితి ఉండొచ్చు, కానీ అది మటుకు నిజం కాదు, అది టెంపరీ. ఆత్మ దర్శనం పరమాత్మ మనకి దర్శనం ఇచ్చే వరకు అప్పుడు వరకు దుఃఖం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఈ జన్మలో మీకు ఎలా కట్టుబడిపోయి ఉండొచ్చు ఆ దుఃఖం, మరి జన్మలో వృద్ధితో సహనంలో సాధిపోవడం పడబెట్టినట్టు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది ఆత్మను తెలుసుకున్న వరకు మర్చిపోతుంది. మానవుడికి పరమాత్మ దర్శనం అయ్యే వరకు, సత్య దర్శనం అయ్యే వరకు వాడి దుఃఖం ఏదో రూపంలో వెంటాడుతూ ఉంటుంది. కానీ ఆభాస సుఖాలు దుఃఖంలాగా కనిపిస్తుంది. ఈ యంత్రకాలం నిలబడదు. ఈ సంసారం బాగుండొచ్చు, మీరు సంతోషంగా ఉండొచ్చు కొంతమంది, అది మొదటి నిజం కాదు. మళ్ళీ వెంటనే కొంత కాలంతో దుఃఖం తిని వచ్చేస్తుంది, అది నిజం కాదు. కదా పరమాత్మ దర్శనం అయ్యే వరకు వాడు ఎంత వాడైనప్పటికీ, వాడు ఏ పోస్టులో ఉన్నప్పటికీ, వాడికి ఎంత ధనవంతుడైనప్పటికీ, ఎంత తెలివి గలవాడైనప్పటికీ, పరమాత్మ దర్శనం అయ్యే వరకు ఏదో రూపంలో వాడి దుఃఖం విడిచిపెట్టదు. ఇది పోస్తారు. సత్యం దర్శించే వరకు, తన స్వరూపాన్ని వాడు చూసే వరకు వాడి దుఃఖం ప్రతి జన్మలో కూడా వాడిని వెంటాడుతూ ఉంటుంది. ఒక జన్మలో దుఃఖం తక్కువ ఉండొచ్చు, ఒక జన్మలో ఎక్కువ ఉండొచ్చు. బాడీ వచ్చినప్పుడు కూడా ఏం చేస్తాడు ఈశ్వరుడు? ఈ బాడీ, హ్యూమన్ బాడీ వచ్చినప్పుడు కూడా ఇది ఎంతవరకు తక్కువ వెళ్ళడు, అంచుమించుకు వాడుకున్న పుణ్యం పాపం ఇంకా లేదని కదా స్టోర్లకు తీస్తాడు. మన ఇంట్లో సంసారం నాలుగు కప్పులు, నాలుగు చెంచాలు వేస్తాను, ఇంకా సంసారం లేదు మనకి, ఇంకా ఆ డబ్బాలో తీస్తాం మనకి చెంచాలు, ఇంకా కాఫీ అంటే పెట్టాం కాబట్టి మన పుణ్య పాపాలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ హ్యూమన్ బాడీ, ఈ బాడీకి సరిపడి సంసారం సంస్కారం కాఫీ చేసినట్టు ఈ బాడీని సరిపడి తీసుకొచ్చే పుణ్య పాపాలు ఇందులో వేస్తాడు. బాడీ ఈ బాడీ తయారైన తర్వాత ఆత్మ ఇందులో ప్రవేశిస్తుంది, అంటే ముందు రాదు. ఇందు బాడీ తయారవుతుంది, బాడీ తయారైతే వాడు ఎంటర్ అవుతాడు. అది స్టోర్ అంతా ఏమవుతుంది, జ్ఞానం కలిగిన వాడు మటుకే అంత భస్మం అవుతుందని చెప్పాడు. జ్ఞానం కలిగే వరకు ఆ స్టోర్ ఎవడో తీయలేదు. మీకు జన్మ జన్మలకు ఆ స్టోర్లోకి చేస్తూ ఉంటారు, తయారు పెడతా ఉంటారు, స్టోర్లోకి వస్తూ ఉంటుంది. కానీ ఒక జ్ఞానం కలిగితే మటుకే అంతా భస్మం అవుతుంది. భక్తి అంటే సామాన్యం అనుకుంటున్నాను మన అమ్మాయి. మీరు చాలా సీరియస్గా తీసుకునే ఈ విషయం. భక్తి అంటే ఏమిటి? మన అమ్మాయి తల్లి తన బిడ్డల పట్ల ప్రొటెక్షన్ ఎలా చూపిస్తూ ఉంటుందో అదేవిధంగా మనకు మన భక్తి కూడా మనకు తల్లి. మన భక్తి మనం అలా రక్షిస్తుంది, మనం రక్షించుకుంటే మన భక్తి అది, అదే మన తల్లి. తల్లి ఎదురుగా అయితే పిల్లల్ని కాపాడుతుంది, అదేవిధంగా మన భక్తి మనల్ని కాపాడుతుంది. ఏం చేశారు ఈ కాలమాన పరిస్థితులను చూసి, ఈ నైబర్స్ అయితే నీ బంధువులు, నీ స్నేహితులు, ప్రభావం, రాజకీయ పరిస్థితులు, సమాజం యొక్క పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నీ తేజస్సు పోగొట్టుకోకపోయా అర్జున, పార్టీలు మారుతా ఉండొచ్చు, దేశకాలు మన పరిస్థితులు మారొచ్చు, ఆర్థిక పరిస్థితులు మారొచ్చు, సాంఘిక పరిస్థితులు మారొచ్చు, ఎన్నో పరిస్థితులు, బాహ్య ప్రకృతి పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఈ ప్రకృతి పరిస్థితులు కనుక ఆ ఇన్ఫ్లుయెన్స్ నీ మీద కనుక చూపిస్తే నువ్వు ప్రతిభావంతుడు కానే కాదు. ఇది ప్రకృతి, ఇది అజ్ఞానం, ఇది అవిద్య, ఇలా వస్తూనే ఉంటుంది. కానీ ఒక యొక్క ప్రభావం నీ మీద పడకుండా చూసుకో, అది నువ్వు అప్పుడు నువ్వు ప్రతిభ. బాహ్య పరిస్థితులు ఇన్ఫ్లుయెన్స్ వల్ల, బాహ్య పరిస్థితుల ప్రభావం వల్ల, సంఘంలో వచ్చే పరిణామాల వల్ల నీ ప్రకాశాన్ని కానీ, నీ తేజస్సుని కానీ, నీ తెలివిని కానీ, నీ ప్రజ్ఞని కానీ, నీ మేధస్సుని కానీ ఓడగొట్టుకోకు. నీ ప్రకాశం నువ్వు, నీ తేజస్సుని పోగొట్టుకోవటం కానీ నీ ప్రాణం తేలిక చేయటం కాదు. ఉకారమంతరం వాడు ఇది నిలిచిపోయాడు. ఉకారమంతరం వాడు ఇలా ఉనికిపోయాడు. ఈ సబ్జెక్ట్ మీద ఉకారం అంటే మహారాష్ట్ర చేయండి. ఉకారం దాన్ని తీసుకెళ్ళడానికి విమానం వచ్చిందండి, అది ఎవరికి ఒక ఉకారం చేరుస్తుందని సాధ్యం. ఆయన శరీరం కట్టట్లేదు, ఆయన శరీరం దహనం చేయదు. ఇది ఏ ఋషికి సాధ్యం కాదు. స్వయంగా వైకుంఠానికి విమానం వచ్చింది తుకారం. తుకారం విమానంలో కూర్చున్న భార్యను కూడా తీసుకెళ్దాం, భార్యను ఎన్నో క్యారీ చేస్తాను, వంచింట్లో పనులు వస్తున్నాను అని, వంచింట్లో పనులు వస్తాను లోపల విమానం ఇచ్చాను. వంచింట్లోకి రాదు ఆవిడికి, ఆవిడకి యోగ్యత లేదు. ఏమైనా మీ పురాణాలు అమ్మని మీరు ఎవరైనా అవచ్చు. ఈ కలియుగంలో జరిగిన సంగతి. తుకారం పండుగండ భక్తి, అతనికి రెండు పెళ్ళు, మొదటి భార్యకి సంతానం లేదు. సంతానం లేకపోతే ఈ తల్లిదండ్రులు తుకారం తల్లిదండ్రులు ఏమన్నారంటే, ఏం సంతానం లేదు, సంతానం లేదంటే ఈ మొదట భార్య అంగీకారం మీద మొదట భార్యకి సంతానం లేదు కాబట్టి ఈ తల్లిదండ్రులు పూరు పడలేక మొదట భార్య యొక్క అంగీకారం మీద రెండో పెళ్లి చేసుకున్నాడు తుకారం. మామూలుగా తర్వాత కాలమాన పరిస్థితిని బట్టి దానికి దరిద్రం వచ్చి రెండో పెళ్లి ఉంటారు, దరిద్రం వచ్చి అసలే ఆర్థిక పరిస్థితి చిక్కులు ఉన్నాడు తుకారము. దానికి తగ్గట ఆ టైంలో ఆ పోనా పరిసర ప్రాంతాల్లో మహారాష్ట్ర కరువు వచ్చి కరువు వచ్చి ఇంటికి తీసుకొచ్చి అన్నం పెట్టలే పెట్టుకున్నాడు తుకారం. చెప్తాడు మొదట భార్య పాపం తుకారం చెప్తాడు, రామా రామా, లేదా రంగా పాండురంగా పాండురంగా, లేదా కృష్ణ కృష్ణ అని చచ్చిపోయాడు. ఒకటి అన్నం 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 అంటే చచ్చిపోయాడు తుకారం. ఒక అబంధంలో చెప్తాడు అన్నం అన్నం అంటే ఆకలి భరించలేక చచ్చిపోయిందట. ఎన్ని లంకడాలు అని చేస్తుంది, తిండి పెట్టలేదు చూడు తుకారం. అన్నం అన్నం రామా రామా నూతి అంటే రాలగట్టినాడు, కృష్ణ కృష్ణ నూతి అంటే రాలగట్టింది. అన్నం 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 అన్న అన్నాన్ని స్మరిస్తూ మరణించిందట తుకారం. ఇది నా జీవితంలో చెల్లింపు చేసేసినాను. చివరి రోజులు ఆడి ప్రతిదంత కొండ తీసేసినాడు తుకారం. అయ్యో అన్నం కూడా పెట్టలేదు, ఒక అభంగంలో అతను విడిపిస్తాడు తుకారం. అంటే ఏమైందండి, అత తుకారం అంటారు వాళ్ళు కూడా కుండ తీసేసింది. తుకారం లాంటి మహాభక్తిని కూడా లొండ తీసేసిన పరిస్థితులు ప్రభావం అవుతుంది. అంటే అటువంటి ప్రభావం వచ్చినప్పుడు కూడా, అటువంటి విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు కూడా నీ ప్రజ్ఞను పోగొట్టుకోకు, నీ ప్రకాశాన్ని పోగొట్టుకోకు, నీ తేజస్సును పోగొట్టుకు. అప్పుడే నువ్వు ప్రజ్ఞావంతుడు, అప్పుడు నీకు తేజస్సు ఉన్నట్టు అంటున్నాడు భగవంతుడు వాసుదేవ. తుకారం రెండో భార్య, తుకారం మొదట భార్య తుకారాన్ని తిట్టేశాడు. తుకారం రెండో భార్యకి తుకారం మీద కోపం వస్తే కృష్ణుడిని తిట్టి, కోపం ఏమో తుకారం మీద చెట్లు ఎవరినండి, కృష్ణుడిని తిట్టి వేశారు. అది కాళ్ళు ముదిరితే కృష్ణుడు చూశాడు చిట్టి పడలేక, కానీ ఆవిడ కృష్ణుడు అని తెలియదు అనుకోండి. కాళ్ళలో ముందుడిగితే కృష్ణుని తెలుసండి, ఆ చిట్లు పడలేక కృష్ణుని స్వయం వచ్చి ముందు తీశాడు తుకారం రెండో భార్య. ఆవిడ భక్తురాలా, కృష్ణుని భక్తురాలా కాదు, కానీ ముందు తీశాడు. ఈ భక్తుడిని తీయలేదు, ఆవిడ తీశాడు ముందు. పరిస్థితులు ప్రభావం చూడాలి. కష్టాలేమి భద్రాల రాముదాస్ గారు అయితే రాముడు, రాముడేమో నవాబు గారు కనిపించాడు. అంటే మహాత్ములు కూడా దీనికి లొంగిపోతారు పరిస్థితుల ప్రభావానికి. మహాత్మ తుకారం లాంటి వాడికి ఆ సంఘటన చెల్లించిపోయాడు. చాలాకాలం తనకు ఆ స్మృతిలో ఉండిపోయి అభంగం రాశాడు దాని మీద. అటువంటి మహాత్ములకి చెల్లింపు చేస్తుందయ్యా, అంటే నీ పరిస్థితుల ప్రభావానికి లొంగకు, లొంగితే నీ తేజస్సు పోతుంది, నీ ప్రకాశం పోతుంది, నీ చైతన్యం పోతుంది, నీ జడవస్తు అయిపోతావు. జీవించి ఉండగానే నీ ప్రకాశం ఎప్పుడైతే పోయిందో, నీలోని వైశాలిటీ ఎప్పుడైతే పోయిందో, అప్పుడు నువ్వు జీవించి ఉండగానే చచ్చిపోయిన వాడితో సమానం అయిపోతావు. అంటే నీ తేజస్సును పోగొట్టుకోకు, నీ ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోదు అన్నాడు భగవంతుడు వాసుదేవస్వామి. ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ కావద్దంట. ఆ మాటల యొక్క ప్రభావం నీ మీద పెట్టుకోవద్దు, ఆ పరిస్థితి యొక్క ప్రభావం నీ మనసు మీద సడన్ అనుకోండి. తేజస ప్రకాశం నా ప్రతిభ, అది నువ్వు కాపాడుకోవాలి. అంటే పరిస్థితికి మనం లొంగకుండా తీసుకోవాలి. అంటే సమాజంలో నిన్ను ఎవరైనా అగౌరవపరచవచ్చు, దేశంలో నిన్ను ఎవరైనా అగౌరవపరచవచ్చు, పరిస్థితి నీకు అనుకూలంగా లేకపోవచ్చు. కొంతమంది జీవితాలు వడ్డించిన విస్తారులాగా ఉంటాయి, కొంతమంది జీవితాలు ఇప్పుడు ఎదురైతే ఒక కష్టం వెళ్ళేటప్పుడు ఇంకో కష్టం, ఒక కష్టం వెళ్ళేటప్పుడు ఇంకో కష్టం. జీవితం పొడిగిన పాపం ఎదురేయవలసింది. ఆ తల్లి కడుపులోంచి బయటకు వచ్చిన మనలు మరణించే వరకు కష్టాలతో ఫుల్ ఆఫ్ ట్రబుల్స్, ఫుల్ ఆఫ్ డిఫికల్టీస్, ఫుల్ ఆఫ్ టెన్షన్స్. అంటే జీవితంలో ఎదురైతే కొంతమంది అది ఎదురైతేనే సరే ఏమంటే పరిస్థితుల్లో ఈ దేహంలో ఈ జన్మలో ఉండగా వాళ్ళ ఎదురైతే ఎదురవలసి వచ్చింది. ఈ దేహ ప్రారంభంలో ఖర్చు ఏర్పాటు చేశాడు ఈశ్వరుడు. అది ఈశ్వరుడు ప్రసాదంగానే తీసుకుని నువ్వు ప్రతిబింబంటికి పోగొట్టుకోకు, నువ్వు ఆందోళన పడకు, నీ తేజస్సును పోగొట్టుకోవద్దు అని చెప్తున్నాడు భగవంతుడు. ఎదురైతేనే సరే, వాళ్ళు ఎదురైనప్పుడు అందరూ సంతోషంగానే ఉంటారు. ఎదురైతేనే సరే నువ్వు మటుకి వికారాలు పొందవు. అసలు జీవితంలో ఏ కష్టం తెలియదు అనుకుని వాడికి ట్రీట్మెంట్ రాదు. ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, నువ్వు ఏ రకమైన కష్టం వాడికి తెలియదు అనుకోండి, ఆ మనిషికి మాధుర్యం రానే రాదు. వాడు పోయిటాలని సైంటిస్ట్ జీవితంలో తెలియదు వచ్చింది. ఒకసారి తెలియదు వచ్చుకోవడం నీకు ఎంతో ఉపయోగపడదు. ఒకసారి మీ జీవితంలో వచ్చే జయాలకంటే అపజయాలని మిమ్మల్ని హృదయం వైపు తీసుకెళ్ళొచ్చాను. మీ మనసుని మీ జీవితంలో మీకు వచ్చే జయాలకంటే అపజయాలే, మీకు వచ్చి అపజయాలే, మీకు వచ్చి ఎదురు దెబ్బలే మీ మనసు అంతరంపడదు. సత్యం ఎందుకు దారికి మీరు అనుకునే జరిగిపోతున్నాయి అనుకోండి, మీరు పొగడబోతున్నారు రావు. అప్పుడు అవుతుంది వినయానికి దూరం అవుతారు, సత్యానికి దూరం అవుతారు, కాంతికి దూరం అవుతారు, శాంతికి దూరం అవుతారు. మీరు అనుకుని జరగట్లేదు అనుకున్నప్పుడు ఆలోచన ఒకటి ఏంటి, మనం అనుకుని ఏం జరగటం మీ మనసు ఆలోచిస్తుంది ఒకసారి అంటారు మొహం. ఏది మనకు మంచిదో, ఏది మనకు చెడో మనకు తెలియదు. ఏ సంగతి ఇంటికి జరుగుతుందో మనకు తెలియదు, పూర్వజన్మలో మనకు తెలియదు, రాబోయే జన్మలో తెలియదు, ఎందుకు మనం ఇక్కడికి వచ్చామో తెలియదు, ఏ పరిస్థితులు ఎందుకు ఇలా ఒక్కరిస్తున్నాయో మనకు తెలియదు, మనకి ఏదైనా మంచి జరుగుతా మంచి ఎందుకు జరుగుతుందో మనకు తెలియదు, ఏదైనా చెడ్డ జరుగుతా చెడ్డ ఎందుకు జరుగుతుందో మనకు తెలియదు. రామాయణము వాల్మీకి మహర్షి
మహర్షి మాట చెప్పాడు మీరు బాగా జ్ఞాపకం, చాలా చక్కటి మాట చెప్పాడు మహర్షి రమణ మహర్షి కాదు. ఏ మహర్షి చెప్పిన వాడు ప్రకారం సత్యాలు, వాడు రాజకీయ నాయకులు కాదు, ఋషులు. ఒక ఋషి చెప్పిన మాట ముందు సైంటిస్ట్ మాట కూడా కొట్టాలతో పడగలుగుతాడు. ఋషి చెప్పిన ప్రకార సత్యం అంటే, ఇప్పుడు ఒక ఋషి మాట చెప్పాడు అనుకోండి, ఆ మాట ఇప్పుడు ఎంత నిజమో కోటి సంవత్సరాల ద్వారా కూడా అంతే నిజం. ఇంకా ఆ మాటని మీరు ఎన్ని కాలాలు అవ్వండి, యుగాలు అవ్వనివ్వండి, సూర్యచంద్రులు మారిపోయినవ్వండి, బ్రహ్మదేవుళ్ళు మారిపోయినవ్వండి, ఋషి నోటంతో ఒక మాట వస్తే ఆ మాట జరిగి తీరవలసిందే. అది ఎన్ని కోటి సంవత్సరాల తర్వాత కూడా ఆ మాటకు అంతే స్థాయి. అది ప్రకార సత్యం. హ్యుమానిటీకి మానవ జాతికి అటువంటి శాశ్వత సత్యాలు చెప్పాలని అనుకున్నప్పుడే ఆ నోరు తెలుస్తాడు, లేకపోతే నోరు తెరవడం. వాల్మీకి మహర్షి మాట చెప్పాడు, ఇది నా సొంతం కాదు, వాల్మీకి మహర్షి చెప్పిన మాట మీకు చూస్తుంది. ఈ ప్రకార సత్యం. ఇంట్లో డబ్బులు ఎక్కువన్నా, ఇంట్లో ఏమైనా కష్టాలు వచ్చినా, ఎక్కడైనా యాక్సిడెంట్లు ఇది తగులుకున్నా, అవి దుఃఖం వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనసు నిగ్రహం చూసి ఎంతవాడికైనా కష్టమైన వాళ్ళు మనసు చేశారు. ఎంతవాడికైనా కష్టమైన ప్రమాదంలో పడ్డవాడు మనసు ఆడి స్వాధీనం చేసుకున్నట్టుండే డబ్బులు ఎక్కువ అంతేస్తున్నారు. ఈ డబ్బుల దగ్గర ఏం మాయందో మనకు తెలియదు. ఇంటికాడ వచ్చే పరిస్థితి వ్యతిరేకంగా ఉంటాయనుకుని వాడు అనుకుని వాడు ఊహించిన దానికంటే పరిస్థితి వ్యతిరేకంగా ఉంటాయనుకోండి, అప్పుడు కూడా మనసు నిగ్రహించుకోవడం కష్టం అని చెప్పాడు వాళ్ళు. ఇది రామాయణం. మనం ఇటువంటి మాటలు ఇముడ్చుకోవడం మానేసి, మన ఉదయంలో దింపుకోవడం మానేసి ఎంచేపు రాముడు బారి చేత రాముడు బారి చేసి ఇదే అంటాం. రైతరు ఆ ప్రొజెక్టు లేదా ఋషి అతని క్యారెక్టర్స్ ద్వారా చెప్పే సందేశం ఏమిటి, ఆ సందేశం మనకు ముఖ్యం. అక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు, అది ఎల్లయ్యా పుల్లయ్య అని కాదు, రాముడా ధర్మరాజు అని కాదు. వాల్మీకి మహర్షి తన క్యారెక్టర్స్ ద్వారా మనకి శాశ్వతంగా ఏం చెప్పదలుచుకున్నాడు, మనం ఎక్కడ తీసుకెళ్ళదలుచుకున్నాడు, మనం ఎలా బాగు చేయదలుచుకున్నాడు, అది మనం తెలుసుకోవాలి. కోపడడం ప్రధానం కానీ కాదు. అదే మూడు పరిస్థితులు, లోపాలు ఎక్కువ ఉన్నప్పుడు, ఒకటే ప్రమాదంలో పడ్డప్పుడు, అంటే యాక్సిడెంట్లో పడ్డప్పుడు, యాక్సిడెంట్లో తగులుకున్నప్పుడు మనిషి ఇంటికాడ పరిస్థితి మీరు అనుకున్న అయితే జరిగింది, ఇంకోటి జరిగిందంటే అప్పుడు ఈ మూడు పరిస్థితుల్లో కూడా మానవుడు మనస్సును గ్రహించుకోవడం చాలా కష్టము, ఎంత వాడికైనా కష్టము అని చెప్పాడు వాళ్ళు. అసాధ్యం అని చెప్పలేదు, అసాధ్యం అని చెప్పలేదు, కష్టం తెలియజేదా అని. ఇటువంటి పరిస్థితుల్లో కూడా నీ యొక్క ప్రతిభను పోగొట్టుకోకు, నీ సామర్థ్యాన్ని పోగొట్టుకోకు, నీ ఎఫిషియన్సీని పోగొట్టుకో. ఎటువంటి పరిస్థితుల్లో నీ ఎఫిషియన్సీని పోగొట్టుకో, నీ సామర్థ్యాన్ని పోగొట్టుకో. ఇటువంటి పరిస్థితుల ప్రమాదం నీ రానివ్వకు, రాణిస్తే నీ ప్రకాశం ఏంటి, నీ తెలియజేసి ఏంటి, నీ తెలివేంటి, నీ పరిధి ఏంటని అడుగుతున్నాడు వాసు చూసుకోమని. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు కొండ మీద కట్టిన ఇల్లు లేవు, సర్కమ్స్టాన్సెస్ నువ్వు మట్టి రాయలేవు, నీ మనసుని ఏం చెల్లింపు చేయలేదు. ఎటువంటి పరిస్థితులు రాను, నేనున్నాను కలిసి, నేను నీకు ప్రొటెక్టర్ని, నేను రక్షకుని, నేనున్నది నువ్వు బెదిరిపోవడాల్సిన పని, నీ మనసును కంగారు పెట్టుకోవాల్సిన పని. నీకు నీడలాగా భగవంతుడు చెబుతున్నాడు, మనిషి తన శరీరాన్ని ఎలా జాగ్రత్తగా చూసుకుంటాడు, తన శరీరాన్ని ఎలా కాపాడుకుంటాడు, నా భక్తుడి శరీరాన్ని కూడా అలా కాపాడాల్సిన బాధ్యత నా మీద వాసుదేవ. ప్రకాశము, అటువంటి ప్రకాశం నువ్వు పోగొట్టుకోవచ్చు. త్వర క్షమ, క్షమ అంటే ఓర్పు. మనకి డిక్షనరీ అర్థం చూస్తే క్షమ అంటే ఓర్పు, పేషెన్స్. మన అందరికీ ఓర్పు ఉన్నాడు లేదండి, ఇప్పుడు అందరూ ఓర్పుగానే కూర్చున్నాం కదా. మనకి ఎప్పుడు ఉద్రేకం వస్తుందండి, ఉద్రేకం. ఆవేశం వస్తుందండి, ఆవేశం. మన ఓర్పు లేదు. వికారం ఎప్పుడు వస్తుందండి, వికారం అంటే పండ వస్తువులు తిన్నప్పుడు వచ్చే వికారం కాదండి. మీరు పడన వస్తువు తింటే మీకు వికారం రావచ్చు, అటువంటి వికారాలు కాదండి, మనసులో వికారం. మీరు బాగా జ్ఞాపకించుకోండి, ఒకటి వికారం రాకూడదు, రెండు ఆవేశం రాకూడదు, మూడు ఉద్రేకం రాకూడదు. ఈ మూడు ఏదొచ్చినా మనకు ఓర్పు లేనక్క. కానీ మనం ఇంటికి అన్నం వండుకోవాలంటే ఏమి ఉండదు, మీ లేకపోతే అన్నం వండుకోవడం. కట్టుకోవడానికి ఏమైనా గుడ్డలు ఉండాలి, గుడ్డలు లేకపోతే కట్టుకోవడం. మన దేవుడు ఇల్లు కొంపలేకపోతే మీరండి, మీ ప్రజ్ఞ నన్ను పోగొట్టుకుంటే మీకు విషయం అర్థం. బియ్యం లేకపోతే అన్నం లేదు, ఇల్లు లేకపోతే నీడ లేదు, గుడ్డ లేకపోతే మనం కట్టుకోవడానికి ఏముండదు. అదే నీకు తెలివి లేకపోతే, ప్రజ్ఞ లేకపోతే నీ విషయాన్ని అర్థం చేసుకోలేదు కాబట్టి ప్రజ్ఞ. భగవద్గీత మనం చదువుతాం, మనకి ప్రజ్ఞ లేదు అర్థం. బియ్యం లేకపోతే అన్నం లేదు, మనకి ప్రజ్ఞ కనుక లేకపోతే, మనకి తెలివి కనుక లేకపోతే, మనకి ప్రకాశం కనుక లేకపోతే ఈ శాస్త్రాన్ని అర్థం చేసుకునే శక్తి మనం. ఋషికి ఏ గుణాలు అయితే సహజంగా ఉంటాయో ఆ గుణాలు మనకు సహజంగా లేకపోవచ్చు, మనం ప్రాక్టీస్ చేయమంటున్నాడు అది భగవంతుడు. ఏ గుణాలైతే ఋషులకి దేవతలకి సహజంగా ఉంటాయో ఆ గుణాలు మనకు లేకపోవచ్చు, మీరు ఏం కాబట్టి ప్రాక్టీస్ చేయండి. మీరు ఎవరికైనా మంచి గుణాలు ఉన్నాయనుకోండి, కళ్యాణ గుణాలు, మీరు ఎవరికైనా కళ్యాణ గుణాలు ఉన్నాయనుకోండి, చక్కటి గుణాలు ఉన్నాయనుకోండి, మీరు పూర్వజన్మంలో ఎంత కష్టపడి సంపాదించుకున్నారో మాకు ఏం తెలుసు. ఇది ఈ ఒక్క జన్మలోనే మంచి గుణాలు వచ్చి, ఈ ఒక్క జన్మలో ప్రాక్టీస్ చేస్తున్నా మంచి గుణాలు మీకు వచ్చాయని మీరు అనుకోకండి. మీలో ఎవరికైనా మంచి గుణాలు ఉంటే అవి మీ పూర్వజన్మలో ఎంత కష్టపడ్డారో, ఎంత శ్రమపడ్డారో, ఎంత వెల వెచ్చించి, ఎంత ఓర్చుకుని మీరు ఆ కళ్యాణ గుణాలు సంపాదిస్తున్నారో మీకు ఏది తెలుసు. ఏ మనిషి లేని సరే కొన్ని కళ్యాణ గుణాలు కనిపిస్తుంటే వాడు పూర్వజన్మలో ఎంత కష్టపడ్డాడో, వాడి కోసం ఎంత ధార పోయాడో మనకి ఏం తెలుసు. ఎంత ఎన్ని జీవితాలు వాడు ధార పోయాడు. ఒక మనిషి ముఖం చూసుకొని మన ఛాన్స్ తెలుసు. ఇక్కడ రూపాయలు ఇండియా బ్యాంకులు వేసుకుంటున్నారు, ఆంధ్ర బ్యాంకు వేసుకుంటున్నారు, మరి మీరు చేసి మంచి పనులు ఎక్కడ వేసుకుంటున్నారు, దేవుడు బ్యాంకులు వేసుకుంటారు. దేవుడు కూడా బ్యాంకు మీరు చేసి మంచి పనులను దాడి వదిలేదు ఆ బ్యాంకు వేసుకుంటారు. బ్యాంకులు వేసుకున్న డబ్బు మళ్ళీ ఎవరి డబ్బు వాళ్ళకి ఎలా ఇచ్చేస్తున్నారో ఇచ్చేసి మంచి పొందిన వాడు బ్యాంకులు వేసి మరి నీకు ఈ డబ్బు చెప్పారు. మళ్ళీ ఈ బ్యాంకులకు దివాళాలు తీయచ్చు, ఆ బ్యాంకు తీయచ్చు. ఇది మ్యాన్మేడ్ అది మ్యాన్మేడ్ కాదు కాబట్టి సత్యం కాబట్టి దివాళా తీయడం సమస్య. అంటే మీకు ఒక మంచి ఆలోచన వచ్చినా ఒక మంచి పని చేసినా ఎంత చిన్న మంచి పని చేయండి అది దేవుడు బ్యాంకు పడేస్తాడు. ఈ మంచి పని ఒక మంచి తలంపు వచ్చిందనుకున్న గీతీసిన పాప వచ్చిందనుకున్న మీకు ఒక చక్కటి మనోహరమైన తలంపు ఏదైనా వచ్చిందనుకోండి అది కూడా దేవుడు తన బ్యాంకు. మీరు చేసిన మంచి పని అన్ని రిజల్ట్ మీకు తీసుకొస్తారు. దేవుడు బ్యాంకు అంత జాగ్రత్తగా ఉంటుంది, అదేదని మీ యొక్క రిటర్న్ మీకు ఇచ్చేస్తారు. మీరు మీకు చిన్న మంచి ఆలోచన వచ్చినా చాలు, చేతితోడు చేస్తే మంచిదే, చేతితోడు చేయకపోయినా మీకు మంచి తలంపులు వచ్చినా మీకు అకౌంట్లోకి వెళ్తారు. కొంతమంది ఏం అడుగుతారంటే కానీ మీరేం పూజలు చేయటం లేదు, జపాలు చేయటం లేదు, వ్రతాలు చేయటం లేదు, అభిషేకాలు చేయటం లేదు, మరి మీకు జ్ఞానాలు న్యాయం ఉండటానికి కృష్ణ ఏమీ అక్కర్లేదు. మీకు హృదయపూర్వకంగా మీకు ధర్మం ఎందుకు అసలు గౌరవం ఉంటే జ్ఞానం ఎందుకు గౌరవం ఉంటే అది వచ్చేస్తుంది. ధర్మం పట్ల, జ్ఞానం పట్ల, సత్యం పట్ల, ఆత్మ పట్ల మీ హృదయపూర్వకం నిండు మనస్తుంది. మీకు దాని పట్ల రెస్పెక్ట్ కనుకుంటే చాలు మీకు జ్ఞానం వస్తుంది. మీ వ్రతాలు వద్దని వద్దని చెప్పడం లేదు, నేను వ్రతాలు చెయ్యకపోయినా మీకు వచ్చేస్తుంది. ధర్మం పట్ల, జ్ఞానం పట్ల మీకు ఆప్యాయత పట్ల ఆ రెస్పెక్ట్ కనుకని ఆ రెఫరెన్స్ కనుకని మీరు ప్రకృతి విషయాలకు హృదయంలో ఏ విధంగా అయితే స్థానం ఇస్తున్నారు, జ్ఞానానికి అటువంటి స్థానం మీద మీకు జ్ఞానం వచ్చింది. రాగద్వేషాలకి మీ హృదయంలో ఎటువంటి స్థానం ఇస్తున్నారు, జ్ఞానానికి అటువంటి స్థానం ఇవ్వండి. మీ ఏమి శ్రద్ధ మీ శ్రద్ధ ఏమి ఖర్చు పెట్టకుండా మీ చెమట ఏమి ధారపోయకుండా మీకు జ్ఞానం వచ్చింది. మీ హృదయంలో మీరు దేనికి ప్లేస్ ఇస్తున్నారు, పూజలు చేస్తున్నారు రైటే, జపాలు చేస్తున్నారు రైటే, యాత్రలు కడుతున్నారు రైటే, ఇదంతా స్ట్రగుల్ ఉంది మీలో. కానీ మీ హృదయంలో దేనికి గౌరవిస్తున్నారు, దేనికి ప్లేస్ ఇస్తున్నారు అది ముఖ్యం. ఈశ్వరుడు కావాలి ఏమీ అక్కర్లేదు. నీ కనుక జ్ఞానం పట్ల, ధర్మం పట్ల, సత్యం పట్ల, ఆత్మ పట్ల, భగవంతుడి పట్ల గౌరవం ఉంటే రివరెన్స్ ఉంటే నీకు తప్పనిసరిగా జ్ఞానం మిమ్మల్ని వరిస్తుంది. నీ హృదయంలోకి తెలవాలి. జ్ఞానం అనేది పైనుంచి పోసేది కాదు, లోపల నుంచి ఊరే. ఆ ధృతికి, ధృతికి అంటే ధైర్యం. ఏమిటి ధైర్యం? ధైర్యం అంటే ఏమిటి? చాలా మందికి ముసలిం అయిపోతామంటే భయపడతా ఉంటారు. ఏ వయసు వచ్చేసిన కదా పరిస్థితి ప్రభావం ఎలా ఉన్నప్పటికీ, దేహం ముసలిది అయిపోతున్నప్పటికీ, ఇంద్రియాల్లో పట్టి తప్పుతున్నప్పటికీ, మన మాట ఎవరు వినకపోయినప్పటికీ, నా మాట ఎవరు వినడానికి నాకు చాలా సంతోషం. మనం ఆళ్ళ పలకరించట్లు అది మనం కాదు. కొంతమంది ఎవరు మాట్లాడవద్దు కంగారు పడతారు. మిమ్మల్ని రోజు పలకరించాడు, మిమ్మల్ని పలకరించడం మానేసినా, మీ ఊరు మిమ్మల్ని విడిచిపెట్టినా, సమాజం మిమ్మల్ని విడిచిపెట్టినప్పటికీ మీ ధైర్యం మీరు విడిచిపెట్టకూడదు, మీ స్థైర్యం మీరు పోగొట్టుకోకూడదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ సరే ధైర్యం విడిచిపెట్టడానికి లేదు. మనిషికి మందు ధైర్యం ఏమని చెప్తున్నాను భగవంతుడు వాసుడు. మీకు ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, ధైర్యం లేదనుకోండి, ఎన్ని మందులు పుచ్చుకున్నా మీకు పట్టేవద్దు, పట్టేవద్దు. మనిషికి ఏ రోగం వచ్చినా ఒకటి డిజైర్స్, రెండు ప్రకృతి కారణం చెప్తాను. డిజైర్స్ లేకపోతే ప్రకృతి యొక్క ప్రభావం లేదా మనిషికి రోగం లేదు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు, ఏదైనా ఆందోళన వచ్చిందనుకోండి మీరు మీ గుండె దెబ్బతో ఎక్కువ కొట్టుకుంటుంది, మీరు చూసుకోండి ఎప్పుడు. అంటే ఏం చేస్తాం, మీ కోరిక యొక్క ప్రభావం మీ శరీరం మీద పడుతుంది. శరీరానికి మనసుకు బాగా దగ్గర సంబంధం, ఎడదీగి రాని సంబంధం. ఇది మనలో ఇందులో నిజమైన ఆత్మకి శరీరానికి ఎట్టి సంబంధం లేదు, ఇందులో నిజమైన ఆత్మకి అహంకారానికి ఎట్టి సంబంధం లేదు, నిజమైన ఆత్మకి కోరికలకి సంబంధం లేదు. టార్చర్ సెల్ఫ్, టార్చర్ కాదు. ఈ శరీరానికి, ఈ మనస్సుకి, ఈ కోరికలకి, ఈ ప్రకృతికి, ఈ అజ్ఞానానికి, ఈ అవిద్యకి, ఆ మూల ఆత్మకి ఎట్టి సంబంధం లేదు. అది మనస్సే శరీరాన్ని సృష్టిస్తుంది కాబట్టి ఇది అది నాకు సంబంధం, ఎడదీగడానికి సంబంధం. శరీరం ముసలు అయిపోయింది కాబట్టి ఈ ముసలి శరీరం ఈ మనసుకు పనికిరాదు కాబట్టి శరీరంలోకి వస్తుంది. కానీ మనసు ఎప్పుడు బాడీ అనేది ఉండాలి. అది యానిమల్ బాడీ అవ్వచ్చు, హ్యూమన్ బాడీ అవ్వచ్చు. శరీరం లేకుండా మనసు ఎంతో కాలం ఉండలేదు. ఈ శరీరం ముసలి అయింది, వదిలేస్తుంది, ఇంకో శరీరాన్ని పట్టుకుంటుంది. ఈ శరీరం ఎవరిది? ఆత్మ కాదు, నా అహంకారాన్ని తీసుకుంది. అంటే ఈ శరీరాన్ని ఎవరైనా తిరిగితే నాకు కోపం, ఈ శరీరాన్ని తిరిగితే నాకెందుకు కోపం వస్తుంది? ఈ అహంకారం ఈ శరీరం ఇది నాదని అనుకుంటున్నాను. ఈ శరీరం ఎవరిదండి? నాది. నాదంటే ఎవరిది? లోపల ఎవరు? నా అహంకారం. మీరు బాగా పొందారనుకోండి, కుర్చీ పట్టుకుని ఊపి పోతాను. మీరు ఎవరు పోగొట్టుకోరు ఈ శరీరం? ఈ శరీరం ఏంటంటే ఈ శరీరానికి వచ్చి మంచి, ఈ శరీరానికి వచ్చి చెడ్డ, ఈ అహంకారం తనలో కలిపి ఉంటాను కాబట్టి, ఈ అహంకారం నాదే అనుకుంటాను కాబట్టి ఈ శరీరాన్ని. అంటే దీనికి వచ్చి మంచి చెడ్డ దాన్ని ఆరోగ్యం. ఈ శరీరం నాది, ఈ శరీరం నాది, ఈ శరీరం నాది అని ఎలా అనుకుంటున్నాం? అరుణాచలం ఈశ్వరి కొండ నేను, ఈ కొండ నేను, ఈ కొండ నేను ఆయన అనుకుంటున్నాను. ఈ శరీరం నాది, ఈ శరీరం నాది, ఈ శరీరం నాది, ఈ గొడవ మనం విడిచిపెట్టకపోతే ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఈ కొండ నాది, ఈ కొండ నాది, ఈ కొండ నాది, ఆయన పట్టిన కొండను బట్టి ఆడతాడు, మరి ఈ శరీరం బట్టి మనం ఎలా. అంటే మనకి రోగం కుదర్చడం కోసం ఆయన రోగం తెచ్చుకోవడం, దాని చుట్టూ ఈ శవాలు 4 సార్లు తిప్పి రోగం తగ్గుతున్నాయి. ఈ శరీరం నేను ఎంత నిజంగా కొండ, ఆయన అంతేనాడు. ఈ శరీరం నేను ఎలా అనుకుంటున్నాను, కొండ నాదని అనుకుంటున్నాను, కొండలు రాదు. అరుణాచలం కొండలకు రావచ్చు. శరీరం ముసలి అయిపోవచ్చు, నీకు రోగం రావచ్చు, ఇమీడియట్ పట్టి తప్పిపోవచ్చు, నీ కాళ్ళు కూడా రాకపోవచ్చు, నీ కళ్ళు సరిగ్గా కనిపించకపోవచ్చు, చెవులు సరిగ్గా వినిపించకపోవచ్చు. ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ నీ ఇంట్లో నేను ఆదరించకపోవచ్చు, నేను చేదరించుకోవచ్చు, నీ ఇంట్లో వాళ్ళు నీకు సరిగ్గా అన్నం పెట్టకపోవచ్చు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ధైర్యాన్ని విడిచిపెట్టడానికి ఇల్లు, అది ధైర్యం. నువ్వు చావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా, ఇవాళ సాయంత్రంలో కూడా నువ్వు చస్తావని డాక్టర్ చెప్పినప్పుడు కూడా నీ ధైర్యం పోవటానికి, ఈ ధైర్యానికి నువ్వు ప్రాక్టీస్ చేస్తే
ఈ ధైర్యం అనే గుణం కూడా నీకు కూడా వస్తుంది.
శ్మశానంలో ఆగిపోదు, ఈ శ్మశానంలో ఆగిపోదు, అదే నిజంలో. బోధన మహాశయ గారా, నిజమైన శ్మశానం అది కాదు, నిజమైన శ్మశానం హృదయంలో.
ఆ శ్మశానంలో కోరిక తగలడు, ఆ శ్మశానంలో అహంకారం తగలడు, ఆ శ్మశానంలో తగలడు ఈ శరీరంలో ఉన్న మాంసం, శరీరంలో ఉన్న ఎముకలు మాత్రం.
ఆ ఉత్తర దిక్కున్న శ్మశానంలో తగలడి నా కోరికలు అక్కడ తగలడు, నా అహంకారం అక్కడ తగలబడదు, ఏం తగలబడదు. నా శరీరంలో ఉన్న మాంసం, నా శరీరంలో ఉన్న ఎముకలు, నా శరీరంలో రక్తం మాటికి అక్కడ భావిస్తాను. ఎక్కడైతే కోరికలు తగలబడుతున్నాయో, ఎక్కడైతే అహంకారం తగలబడుతుందో, ఎక్కడైతే ఆలోచనలు తగలబడుతున్నాయో, ఎక్కడైతే పొక్కుల వస్తువులు తగలబడుతున్నాయో, అది నిజమైన శ్మశానం. ఈ శ్మశానం కాదు, అది నిజమైన శ్మశానం. ఆ శ్మశానం ఎక్కడ నా హృదయంలో అక్కడ ఈశ్వరం. ఎముకులు తగలబడే శ్మశానం, మాంసం తగలబడి ఈ శరీరం వల్ల మాంసం తగలబడే శ్మశానం, ఈ శరీరం రక్తం కాలిపోయే శ్మశానం. ఇట్ ఇస్ నాట్ ఎ రియల్ బరియల్ గ్రౌండ్. మరి ఏది రియల్ బరియల్ గ్రౌండ్? నా హృదయంలో నా ఏ హృదయంలో అయితే, ఏ ప్లేస్ లో అయితే, ఏ స్పేస్ లో అయితే నా హృదయ వాంఛలన్నీ కూడా, నాకున్న ప్రకృతి వాసులన్నీ కూడా తగలబడిపోయి బూడి చదువుతున్నాయో, అది నిజమైన శ్మశానం, అది నిజమైన బరియల్ గ్రౌండ్. అక్కడ ఈశ్వరం ఇరువై ఉండాలి. ఈశ్వరుని ఉంది ఇరువైలో నీ వాసనలు భరం చేసేటప్పుడు, భరం చేసేటప్పుడు నువ్వు ధైర్యంగా నిలబడగలి ఉండాలి, నువ్వు డెదర్వై ఉండాలి. అప్పుడు ఈశ్వరుని గ్రహంలో అటుండప్పుడు నువ్వు ధైర్యాన్ని పొగట్టుకుంటే, అప్పుడు కానీ నీకు పిరికితనం కనుక వస్తే, అప్పుడు కానీ నువ్వు సామర్థ్యానికి గురి అయితే, అప్పుడు నీకు జ్ఞానం కలగదంటున్నాడు భగవంతుడు వాసుదేవ స్వామి. ఈశ్వరుని గ్రహం ప్రార్థిస్తుంటే, ఈశ్వరుని పూజిస్తుంటే, ఈశ్వరుని స్మరిస్తుంటే, ఈ శ్మశానంలోనే ఈ శరీరం ఉండగానే ఈ హృదయంలోనే శ్మశానంలో మన వాసనలన్నీ కత్తిరిస్తాడు భగవంతుడు. ఆ భగవంతుడు కత్తిరించే టైంలో నువ్వు పిరికి పడితే, డాక్టర్ గారు ఏదో ఆపరేషన్ చేస్తా ఉండడానికి కత్తులు వద్దు పెడతా ఉంటారు, మీరు తాడిపోతుంది ఆపరేషన్ వద్దు చేస్తారు. అదేవిధంగా నీకు భగవంతుడు నీ హృదయంలో ఉన్న కోరికలు దహనం చేసే టైంలో కూడా, అట్లా కత్తిరించే టైంలో కూడా నీకనే పిరికి తడి ఉంటే నిన్ను ముందుగాడు ఇస్తాడు. నువ్వు తట్టుకోగలగాలి, నువ్వు దిగ్గరమై ఉండాలి. అప్పుడు నీకు ధైర్యం ఉండాలని చెప్తున్నా, ధైర్యం అనే క్వాలిటీని ఉంటేనే ఈశ్వరుడు చేసే ప్రక్రియ తను చేస్తాడు. నీ ధైర్యం అనే గుణం కలిగి ఉంటే ఈశ్వరుడు తన వంతు పని తను చేస్తాడు అంటాడు భగవంతుడు వాసుదేవ. నీ వంతు నువ్వు పనిచేయి, ఈశ్వరుడు తన వంతు పని చేస్తాడు. నీ వంతు నువ్వు మర్చిపోకు, ఈశ్వరుడు తన వంతు తను మర్చిపోదు. నువ్వు చేయవలసిన పని నువ్వు చేయి, నువ్వు ఈశ్వరుడికి జ్ఞాపకం చేయవలసిన అవసరం లేదు. ఒక కలకరం నిన్న సాయంత్రం ఏం కోరేసుకుంటున్నామో తెలియని మనక ఈశ్వరుడికి జ్ఞాపకం చేసి, గత జన్మ మనం చెప్పలేమే, రాబోయే జన్మ మనం చెప్పలేమే, ఇవాళ పొద్దున ఏం కోరేసుకుంటున్నాం అంటే 10 గంటలు టైం ఉండి ఆలోచించి చెబుతాను. ఈ బుర్ర ఈ బుర్రలా ఈశ్వరుడికి జ్ఞాపకం చేయవలసింది. మీరు జ్ఞాపకం చేయకపోతే ఏ పని చేయడం ఈశ్వరుడికి తెలియదా? ఆయన ఉంటే ఆయనకి తెలియదా? ఆయన కర్తమే ఆయనకి తెలియదా? ఆయన చేయవలసిన పని కూడా మీరు జ్ఞాపకం చేస్తే కానీ ఆయన జ్ఞాపకం రాదా? అది నిజమైన శ్మశానం ఎక్కడే ఉంది. ఈ శరీరం ఉండగానే, ఇందులో ప్రాణం ఉండగానే, ఇక్కడ దేహం ఉండగానే, ఇంద్రియాలు ఇక్కడ ఉండగానే, ఈ మనస్సు ఉండగానే, ఈ ఉపాధిని ఇక్కడ ఉండగానే, ఏదైతే ఈశ్వరానుగ్రహం వర్షించు వాడిని క్రిస్మస్ శానంగా చేసి, ఈశ్వరుడు నాట్యం చేసి మృగాన్ని ఇక్కడే మన కోరికలు, ప్రకృతి సంబంధించిన కోరికల్ని, భవిష్యత్తు జన్మలు రావడానికి బీజాలని ఇక్కడే బతికున్నాయి. శరీరం ఉండగానే శరీరం లోపల దహనం చేస్తాడు వాడి నిజమైన ఈశ్వరుడు, వాడి గురువు, వాడి ఆత్మ. అదే నిజమైన రియల్ బరియల్. వాడి స్థితిని 62 కోట్లు వర్ణిస్తూ వర్గం ది కాన్ ది లైఫ్ ది పవర్ ది బ్లిస్ ది ఫ్రీడమ్ ది వైడ్నెస్ ది హైట్స్ ఆఫ్ టాలెంట్ అండ్ ది సీస్ ఆఫ్ ఆన్ దెకాబిక్స్ వర్గం అండ్ ఫర్ సెల్ఫ్ రియలైజ్డ్ సోల్ ది కాన్ ది లైఫ్ ది పవర్ ది బ్లిస్ ది ఫ్రీడమ్ ది వైడ్నెస్ ది హైట్స్ ఆఫ్ టాలెంట్ అండ్ ది సీస్ ఆఫ్ ఆన్. కానీ మీకు అందరూ గౌరవాలు ఏం చేసుకుంటారు? మీకు కావాల్సిన గౌరవాలా? ఈశ్వరుడా? ఈ ప్రకృతికి సంబంధించిందే మీకు కావాల్సింది ఈశ్వరుడు యొక్క ఐశ్వర్యం. ఈ ప్రకృతి సంబంధించిన ఐశ్వర్యం మనం కోరుకునేది ఈశ్వరుకు సంబంధించిన ఐశ్వర్యం ఆత్మ. పెద్ద గౌరవం ఏం చేసుకుంటారు? మోట కట్టుకుంటారా? భూమికి సంబంధించిన గౌరవం మీరు కోరుకునేది ఈశ్వరుడి దయ, ఈశ్వరుడు కరుణ మీరు కోరుకునేది, అది ఈ లోకానికి సంబంధించిన గౌరవాల. మనసు ఆరోగ్యం ముఖ్యం, దేహం ఆరోగ్యం ముఖ్యం. ఇంకా దేహం ఆరోగ్యం బాగుండాలంటే, ఈ మనసు ఆరోగ్యం బాగుండాలంటే ధైర్యం అనేది విడిచిపెట్టకు. సర్వకాల సర్వావస్థలు ఎందు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండదు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే, నీ ఇంటికాడ పరిస్థితి అనుకూలంగా ఉండొచ్చు, వ్యతిరేకంగా ఉండొచ్చు. నీ దేహ ప్రారంభాన్ని బట్టి ఈ వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం వస్తున్నట్టే నీ దేహ ప్రారంభాన్ని బట్టి పరిస్థితులు మారుతూ ఉంటాయి. కానీ ఇటువంటిప్పుడు కూడా నీ ధైర్యాన్ని బట్టి విడిచిపెట్టదంటున్నాడు భగవంతుడు వాసుదేవ. భగవంతుడు అప్పుడే రహంతుడు, అప్పుడే గుర్రాలు నేర్చుకోడు, అప్పుడే గుర్రాలు నీళ్ళు పెట్టుకోడు. మనకు ప్రెస్టేజులు, ఈ ప్రెస్టేజ్ ఇక్కడ 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 బరకం తీసి అక్కడ పెట్టాలంటే, అక్కడ బరకం తీసి ఇక్కడ పెట్టాలంటే, ఇక్కడ కొండ తీసి అక్కడ పెట్టాలంటే, అక్కడ కొండ తీసి ఇక్కడ పెట్టాలంటే మనకి ప్రెస్టేజ్ వస్తాడు. అయితే భగవంతుడు ఎక్కడ అర్జునుడు రథసారి అంటున్నాడు, ఇలా గుర్రాలు నిలబెట్టివాడా? ఆయన ప్రెస్టేజ్ ఉంటే గుర్రాలు నిలబెడతాడా? అది ప్రెస్టేజ్ పని ఎందు గౌరవం. ప్రస్తుతం భగవంతుడు అంటారు వాడు గుర్రాలను నిలబెడితే మన ఈ పని ఎక్కువ, ఈ పని తక్కువ మన అనుకోవటం. ఈ పనులు అన్ని సమానంగా ఉండాలి. పని చేసేటప్పుడు అందంగా చేయాలి, కానీ ఈ పని ఒక పని తక్కువ, పని ఎక్కువ అనే సమస్య లేదు. చివరికి పాకిపోయినా సరే మనం హృదయపూర్వకంగా చేస్తే అది దానివల్ల కూడా మనకు పుణ్యవాడు. చివరి శౌచ అంటే శుచిగా ఉండవాలి. శుచిగా ఉండమంటున్నాడు భగవంతుడు. ఎలా ఉండమంటున్నాడండి? శుచిగా ఉండమంటున్నాడు. మనందరం దేహం శుచిగా ఉంచుకుంటున్నాం, కానీ మనస్సు కూడా శుచిగా ఉండాలంటున్నాడు. శుచిగల మనస్సులు ఎన్ని ఉన్నాయండి? ఎంతో శుచిగా చూసుకుంటున్నటువంటి ఈ మాంసం, ఈ కండరాలు, ఈ ఎముకలు ఎక్కడ కారిపోయాయి?
ఎంత శుచిగా ఉన్నా సరే,
ఎన్ని విటమిన్లతో తీసుకున్న ఫుడ్ అయినా సరే,
దేహం విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటున్నావో అదే నువ్వు నీ మనస్సును కూడా అంత శుచిగా ఉంచుకుంటున్నావా? మరి దేహ శుచియే కానీ మనస్సు యొక్క శుచి అక్కర్లేదా? కొండండి, మీరు కొండ బయటకు వేసి లోపల వదిలేస్తారా అని భగవంతుడు అడుగుతున్నాడండి.
నేనేం చేస్తాను? కానీ నేను చెప్పే మాటలు నీకు నిష్కారంగా ఉండొచ్చు, కష్టంగా వచ్చు, కష్టంగా ఉండొచ్చు, కష్టంగా ఉన్నా సరే ఇష్టంగా వెళ్ళండి. ఓట్ల కోసం ఓట్ల కోసం చెప్పిన మాటలు కాదు. భగవంతుడు కేవలం మనం తరింపు చేసి ఆయన స్వరూపం మనకి ఇవ్వటం కోసం చెప్పినటువంటి అనుగ్రహంతో ప్రేమతో శాంతి తెలుసుకున్నమాట. ఆయన మన ఎందు దయ ఆపుకోలేక, మన ఎందు ప్రేమ ఆపుకోలేక వర్షింపు చేసినటువంటి స్వామి నీ భగవద్గీత స్వామి. అందుకే మరాయశ్రమ వారు ఎన్ని చెప్పినా కానీ నీ గీత బాగుంటేనే కానీ గీత చేతికి రాదు. అంటే నువ్వు పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసి చచ్చి ఉండాలి. నీకు ఈ గీత బాగుంటేనే భగవద్గీత చదవాలని గుణం కలుగుతుంది. నీకు ఈ గీత బాగోలేదనుకో ఆ గీత చేతులు ముట్టుకోవాలి. ఏమి చెబుతున్నాడు అని భగవంతుడు ఎవరి కోసం చెబుతున్నాడు? మీరు చిన్న మాట మీరు తీసుకునే దాన్ని ప్రాక్టీస్ చేయడం చాలా మీకు. మీరు నచ్చిన మాట, మీరు మెచ్చిన మాట, ఒక చిన్న మాట నీటిని పోలేదు లోపల మనసు నిలకడగలే దానికే ప్రార్థన. ప్రార్థన సద్గ్రంథ పఠనం, సత్పురుష సహవాసం, సత్పురుష సహవాసం, సద్గ్రంథ పఠనం, పూజ, జపము, ధ్యానం ద్వారా మనస్సు కడగబడదు. తగ్గు ద్వారా, పుంగుడితో పులుసు ద్వారా ఈ శరీరం ఏ విధంగా అయితే కడగబడుతుందో, ధ్యానం ద్వారా, జపం ద్వారా, పూజ ద్వారా, నామం ద్వారా, సద్గ్రంథ పఠనం ద్వారా, సత్పురుష సహవాసం ద్వారా మన శరీరానికి సద్దు ఇటు ఉండదు, మన మనస్సుకు ప్రార్థన. మన శరీరానికి అన్నం ఇటు ఉండదు, మన మనస్సుకు ప్రార్థన. మన శరీరానికి విటమిన్ ఎటువంటి మన మనసుకు ధ్యానం అవుతుంది. కొంతమంది అంటే నిన్న చెప్పింది మనం ఇవాళ చెప్తారంటే మరి నిన్న తాగిన కాఫీ ఇవాళ ఇంటికి తాగుతున్నారు. నిన్న తిన్న అన్నం ఇవాళ తినొచ్చు, నిన్న తాగిన కాఫీ ఇవాళ తాగొచ్చు, నిన్న తాగిన టీ ఇవాళ తాగొచ్చు, కానీ నిన్న పుస్తకం ఇవాళ చదవకూడదండి. దేహం ఎందుకు వచ్చింది? భోగం కోసం. ప్రాణం ఎందుకు వచ్చింది? భోగం కోసం. ఇంద్రియాలు ఎందుకు వచ్చింది? భోగం కోసం. మనసు ఎందుకు వచ్చింది? భోగం కోసం. శుచిగల మనసు, శుచిగల హృదయం, శుచిగల ఇంద్రియాలు. ఇంద్రియాలు కూడా మనస్సులో ఇంద్రియాలు నిద్రాణమయ్యాయి. ఈ గోళాలు, ఆ ఇంద్రియాలు శ్మశానంలో కాలు. ఈ గోళాలు కాలిపోతాయి, ఆ ఇంద్రియాలు కాలు, మనస్సులో నిద్రాణమయ్యాయి. ఈ స్నేహాలు పేరు చెప్పి, బంధువులు పేరు చెప్పి ఎంతో కాలం ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. కానీ మనం కూడా వచ్చి ఈశ్వరుడు కోసం ఎంతకాలం మనిస్తాం? ఈ బంధువులు మనకు కూడా వస్తారా, లేకపోతే స్నేహితులు మనకు కూడా వస్తారా? ఈశ్వరుడు కోసం మీ జీవితంలో కొన్ని సెకండ్లు కానీ, కొన్ని నిమిషాలు కానీ, కొన్ని గంటలు కానీ లేరు. మీ స్నేహితుల కోసం, మీ కుటుంబం కోసం, మీ బంధువుల కోసం రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి మీరు ఖర్చు పెడుతున్నారే, ఈశ్వరుడు కోసం, పరమేశ్వరుడు కోసం ఈ రోజులు ఒక అరగంట 10 నిమిషాలు ఇవ్వలేరా? ఆ భిక్షుకుడికి, ఆ పరమేశ్వరుడికి, ఆది భిక్షు ఈశ్వరుడికి, ఆడు భిక్ష చేసుకుంటున్నాడు. వాడికి మీ టైంలో మీ కొంత కాలం ఇవ్వండి, వాడి మీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. రోజు 10 నిమిషాలు అరగంట టైం పెట్టుకోండి. ఒక అరగంట కూడా మీ జీవితం అంతా మీ కుటుంబం కోసం, మీ స్నేహితుల కోసం, మీ బంధువుల కోసం ఖర్చు పెడుతున్న మీరు పరమేశ్వరుడు కోసం రోజుకు ఒక అరగంట ఇవ్వలేరా? 30 నిమిషాలు పరమేశ్వరుడు కోసం మీ జీవితంలో 30 నిమిషాలు ఖర్చు పెట్టలేరు? సోదర మహేశ్వర భగవంతుడు ఏమి చెబుతున్నాడు? ఈ 30 నిమిషాలు మీరు జీవించినట్లెక్క, మిగతా జీవితం జీవితం కానీ కాదంటున్నాడు పరమేశ్వరుడు. మనకంటే వయసులో చిన్నవాళ్ళు మనల్ని ఎవరిని విమర్శించారనుకోండి, ఇది అయ్యి నిన్న కాక మొన్నటి వాడు ఇది మనల్ని విమర్శిస్తున్నాడు. భగవంతుడు వాసుదేవాలని చెబుతూ అందరూ బోడిరే, అందరూ పిల్లలే. ఒక జ్ఞానే పెద్ద మనిషి 100 సంవత్సరాలు జీవించినప్పటికీ ఎవరికైతే జ్ఞానం లేదే వాడు చెయ్యలే. జ్ఞానం లేని వాళ్ళందరూ పిల్లలే. ఒక జ్ఞానం ఉన్నవాడే పెద్దవాడు, ఒక జ్ఞానం ఉన్నవాడే వృద్ధి. జ్ఞానం లేని వాడు, వారు 100 సంవత్సరాలు వచ్చినప్పటికీ, 1000 సంవత్సరాలు వచ్చినప్పటికీ వాడు బాలుడి అంటున్నాడు భగవంతుడు వాసుదేవ. ఏమేం చేస్తారు ఆయన కలిపలేదు. ఇంకో రకం నేను చెప్తాను, నాకు ఆర్గ్యుమెంట్ లేదు. ఆర్గ్యుమెంట్ వల్ల మీరు కేసు దగ్గరొచ్చిన కోర్టులు, కానీ తత్వం మీకు తెలియదు. ఇట్ ఇస్ బియాండ్ లాజిక్, ఇట్ ఇస్ బియాండ్ ఆర్గ్యుమెంట్, ఇట్ ఇస్ బియాండ్ వర్డ్స్, ఇట్ ఇస్ బియాండ్. మీరు 1000 సంవత్సరాలు బతికినా మీరు పిల్లలే జ్ఞానం లేకపోతే, అది భగవంతుడు చెప్పింది. తిని ఆహార విషయంలో కాదు, నీకు వచ్చే తలంపుల విషయం కూడా స్విచ్గా ఉండాలి. నీకు ఎటువంటి పవిత్రమైన తలంపులు వస్తున్నాయి, ఎటువంటి ఉదాత్తమైన తలంపులు వస్తున్నాయి, ఎటువంటి ఉదారమైన తలంపులు వస్తున్నాయి, ఆ తలంపుల విషయంలో కూడా స్విచ్గా ఉండాలి. నువ్వు తినే ఆహార విషయంలోనే కాదు స్విచ్గా ఉండటం, నీకు వచ్చే తలంపుల విషయం కూడా నువ్వు స్విచ్గా ఉండాలంటున్నాడు భగవంతుడు. తినే నీ కంచం, నీ మంచం అన్ని స్విచ్గా ఉండటం మంచిదే. నువ్వు లోపల తీసుకునే ఆహారం కూడా స్విచ్గా ఉండటం మంచిదే, మనం రుచిగా ఉండటం మంచిదే. రుచి స్విచ్ రుచి పెట్టుకోమని భగవంతుడు చెప్పటం లేదు. కానీ నీకు వచ్చే తలంపుల విషయంలో, నీకు వచ్చే నీకున్న ఆదర్శాల విషయంలో, నీకున్న ఆశయాల విషయంలో, నీకున్న ఆకాంక్షల విషయంలో ఎంతవరకు శుచిగా ఉంటున్నావు? ఇటువంటి పవిత్రమైన భావాలు నీకు వస్తున్నాయి, నీ మనసులోకి వచ్చే తలంపుల విషయంలో కూడా నువ్వు శుచిగా ఉండాలనుకుంటున్నాడు భగవంతుడు వాసుదేవస్థ. అంటే మన శుచి కంచాలకి మంచాలకి సరిపెట్టుకుంటున్నావు. మంచి మంచి తలంపులు నాకు కలగాలని ఎప్పుడైనా పరమేశ్వరుని ప్రార్థిస్తున్నావా? పరమేశ్వరుడు పాదాలను ఎక్కువ ఆశ్రయించాను. వ్యాధి రేపు మారిపోయి ఈ లోకానికి సంబంధించిన విషయాలు మీరు పరమేశ్వరుని అడుగుతున్నారు, కానీ భగవంతుడు ఆలోచన కలిగే స్వామి ఈ లోకానికి సంబంధించిన విషయాలను మనసును దూరముగా ఉంచను అని మీరు ఎప్పుడైనా పరమేశ్వరుని ప్రార్థిస్తున్నారా? మీరు ఎప్పుడైనా పరమేశ్వరుని ప్రార్థించినా లోకం కోసమే కదా మనకు జ్ఞానం ఏంటండి? పద మహాశయులు, మీరు ప్రతి చిన్న తలంపుకి చేతితో చేసే ప్రతి పనికే కాదు, నోటితో మాట్లాడే ప్రతి మాటకే కాదు, మీకు ఎవరికి తెలియకుండా మీ మనసులోకి వచ్చే ప్రతి చిన్న తలంపు కూడా మీరు రామశ్రమని తీసుకోరు. ఈనాడు కాకపోయినా, ముని నాటికైనా, ఈ జన్మలో కాకపోయినా, మరొక జన్మలైనా, ఈ లోకంలో కాకపోయినా, మరొక లోకంలో పోయినా, మీకు వచ్చే ప్రతి చిన్న తలంపు కూడా మీరు భగవంతుని ముందు ఏదో రోజు మీరు సమాధానం చెప్పవలసి ఉంటుందని నుంచి మీరు బట్టుకోవాలి. మీరు నోటితో మాట్లాడే మాటలు గలగా సమాధానం చెప్పాలి, మీరు చేతులతో చేసే పనులు గలగా సమాధానం చెప్పాలి. అంతేకాదు మీకు వచ్చే తలంపుల విషయంలో కూడా ఆ తలంపు మీకు ఎందుకు వచ్చింది, ఈశ్వరుడు మీకు సమాధానం చెప్పవలసిన రోజు వస్తుంది మరొక జన్మలోనే మరొక లోకం. ఇది ఎటర్నల్ జ్ఞానమేటి కాదు, గాఢమే. ఇంటికాడ మంత్రిగా కూర్చుండగా, ఏకాంతంగా కూర్చుండగా, మీకేదో తలంపులు వచ్చేందుకు, మంచి తలంపు వస్తే మంచి తలంపు, చెడ్డ తలంపు వస్తే చెడ్డ తలంపు, అది కూడా పరమేశ్వరుడు మీ హృదయంలో ఉండి చూస్తున్నారనే విషయం మీరు మర్చిపోకండి. దానికి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన రోజు కూడా వస్తున్నారని మీరు మర్చిపోకండి. ఏదైతే బుర్రలోకి ఆత్మాని గొడవలు వస్తున్నాయో, గొడవలు రావద్దు, ఈ గొడవలు వస్తే దుఃఖం వస్తుంది, ఈ తలంపులు రావద్దు, ఈ జ్ఞాపకాలు రావద్దు, ఈ ఆవేశాలు రావద్దు, వస్తే దుఃఖం వస్తుంది అంటే పొంది, ఆవేశాలను పొంది, ఈ ఆలోచనలు పొంది, మనకి ఏదైతే కష్టాన్ని తీసుకొస్తున్నాయో, మనకి ఏదైతే నష్టాన్ని తీసుకొస్తున్నాయో, మనకి ఏదైతే దుఃఖాన్ని తీసుకొస్తున్నాయో, ఆ తలంపులు బయటకు పొమ్మన్నా ఒకసారి బయటకు పోవు. ఏం చేత తలంపులు మనకి ఎక్కువగా వస్తున్నాయి? పూర్వజన్మలో వాటిని మనం ఆదరించాలి. కాబట్టి ఈ రోజు నుంచి అక్కడ కూర్చున్నాం, ఇంత మనం చేసుకున్నాం. మీరు ఒంటరిగా కూర్చుండగా, మీరు ఏకాంతంగా కూర్చుండగా, ఏ తలంపులు అయితే మీకు ఎక్కువ వస్తున్నాయో ఆ తలంపులు మీరు పూర్వజన్మలు అభ్యాసం చేశారు, మీరు గుర్తించుకోండి. దీనికోసం మీరు పుస్తకం చదవక్కర్లేదు, రుజువులు కలక్కర్లేదు, కోర్టులకు వెళ్ళక్కర్లేదు. ఏం తింటే అవి తేరుకోవచ్చు, వంకాయ కీర తింటే బీరకాయ కోట ఏం తింటుకు వస్తున్నాయి. ఇప్పుడు మీకు ఆ తలంపులు దుఃఖం తీసుకొస్తున్నారు కాబట్టి అక్కర్లేదు అనుకున్నారు. పూర్వజన్మలో మీరు అక్కర్లేదు అనుకోలేదు, అది ప్రీతిగా పోషించారు, ప్రీతిగా పోషించారు కాబట్టి మీరు నెట్టి కూర్చుంటారు. మతం అనేది ఇది కాదండి, ఎలా కూర్చోవడం మతం కాదు. మన జాగ్రత్తగా ఒంటిగా, మన హిందూ మతం కాదు బౌద్ధ మతం కాదు, ఏం కల్పించింది మన ఏకాంతంగా ఇంటికారు ఒంటిగా కూర్చుండగా మనకి ఎటువంటి తలంపులు వస్తుంది, అదే నిజమైన మతం మనిషి. మిగతా ఏంటి కలుపుతుంది, నిజమైన మతం అదే. అంటే గురునానక్ అనుకోవాలి, గౌతమ బుద్ధుడు అనుకోవాలి, మీ మతాన్ని స్థాపించాలి. సంఘాలు ఏం చేశారంటే దాని ఒక పుస్తక పాటలో తీసుకొచ్చి దాని ఒక క్రమబద్ధం చేసి దానికి మతం పేరు పెట్టారు. సిక్కు అంటే మన హిందువులే. సిక్కు ఉన్నారనుకోవాలి, చాలా మంది సిక్కు మతం, సిక్కు మతం అనుకున్నారు. ఏ మతం కావస్తుంది, వాళ్ళందరూ మన హిందువులే. గురునానక్ మన హిందూ కుటుంబంలోనే పుట్టాడు. గురునానక్ శిష్యులందరూ కలిసి గురునానక్ పేరు మీద మతం స్థాపించారు, అది ఇప్పుడు సిక్కు మతం అయితే. వాళ్ళందరూ మన హిందువులే. అద్రోహం అంటే ద్రోహం చేయకుండా ఉంటాం. ద్రోహం చేయకుండా ఉంటాం ఏంటి, కొంతమంది ఎదుటి వాళ్ళు ఏదైనా పనులు చేసుకుంటారు, కొన్ని ఏం చేయకూడదు అంటారు. ఎవరికైనా ఏం గుడి అకారణం ఉంది, అది ద్రోహం అంటే. మీకు ఎవరికో 10 రూపాయలు మీకు దానం చేయాలనుకున్నా వచ్చి యుద్ధం చదువుతానుకున్నది ద్రోహం. మీకు ఎవరికైనా మంచి చేయాలనుకున్నా మంచి చేయొద్దు అంటానుకున్నా అది ద్రోహం. అంటే ద్రోహానికి వెళ్ళకు, ద్రోహానికి వెళితే నీ మనస్సు కుళ్ళైపోతుంది, నీ మనస్సు నీ హృదయం అంతా కుళ్ళెక్కిపోతుంది. అంటే ద్రోహ చింతనం చెల్లదు, ద్రోహ చింతనంటే ఆ స్నేహాలు కూడా నిలబడదు. ఒకరినొకరు ద్రోహం చేసుకునే ఉద్దేశం ఉన్నప్పుడు ఆ స్నేహాలు అని చెప్పి నిలబడతాయి. అంటే సమాజంలో ఏదైనా మంచి జరుగుతుంటే నువ్వు సంతోషించు, నువ్వు చేయగలిగితే చెయ్యి, నువ్వు చేయలేదనుకో, నువ్వు శక్తిహీనుడు అనుకో, అలా మౌనంగా ఉంటూ సంతోషించు, దానివల్ల కూడా పుణ్యం వస్తుంది. రావణ మహర్షికి 16 సంవత్సరాల్లో జ్ఞానం వచ్చిందనుకోని మాట వచ్చారు. మరి అంతకుముందు పుణ్యం పాపం ఉంది కదా, రమణ మహర్షికి జ్ఞానం వచ్చిందా భస్మం అయిపోతుంది, మరి ఆ పుణ్యం పాపం ఎవరు తింటారని అడిగారు. అలాగే ఎవరు అనిపిస్తారన్నాడు, అది రమణ మహర్షి అనుభవించారు. ఎవరు అనిపిస్తారండి, రమణ నామం చేసుకునే వాళ్ళు, రమణ మహర్షి సందేశం చెప్పి ఆనందించేవాళ్ళు, ఆ రమణ మహర్షి 16 సంవత్సరంలో ముందున్న పుణ్యం ఇళ్ళకి వస్తుంది. రమణ మహర్షిని విమర్శించే వాళ్ళందరికీ 16 సంవత్సరాలు ఆయన చేసిన పాపం అందరికి వస్తుంది. సరిపోయింది ఎక్కడంటే కిందలకు మర్చున్నట్టే ఏదో ఒక మహాత్ములో ఏం దోషాలు ఉంటాయనుకోండి, ఆ దోష ఆయన తీరుతుంటే మనకు ఆ దోషాలు మనకు వస్తాయి. సరే ఎక్కువ కళ్యాణం కూడా ఉంటాయి కదా మహాత్ములు, వాళ్ళని పొగుడుతుంటే, వాళ్ళు స్తోత్రం చేస్తుంటే, వాళ్ళని స్మరించుకుంటా అంటే వాళ్ళు వాళ్ళు మంచి గుణాలు మనకు వస్తాయి. ఇక మాటల విషయంలో కూడా కఠినంగా మాట్లాడాలి, మృదువుగా మాట్లాడాలి, నొప్పి లేకుండా మాట్లాడాలి, ఇతవుగా మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి, ఇతవుగా మితంగా మాట్లాడాలి. ఎంతవరకు మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడకూడదో తెలుసుకుని మాట్లాడాలి. మాట వల్ల కూడా పుణ్యం వస్తుంది, మాట వల్ల కూడా పాపం వస్తుంది, మాట వల్ల కూడా ప్రమాదం వస్తుంది, మాట వల్ల కూడా శుభం వస్తుంది. అంటే ఏది మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడకూడదో తెలుసుకుని మాట్లాడాలి. ఎవరికి ద్రోహం తలపెట్టకు, ఎవరికి హింస తలపెట్టకు. ద్రోహ బుద్ధి ఉంటే నీకు నష్టం, నీ స్వరూపం దగ్గరికి నీకు వెళ్ళలేదు. ఎవరికైతే ద్రోహ బుద్ధి ఉందో వాడు మహాత్ములు అవ్వలేదు, దురాత్ములు అవుతారు. భగవంతుడు మనందరికీ తండ్రి అయినట్టు, నువ్వు కనిపిస్తున్న మానవులందరూ మనకి సోదరులే కాదా? నిన్ను ఎవరైనా విమర్శించవచ్చు, నిన్ను ఎవరైనా ద్వేషించవచ్చు, నిన్ను ఎవరైనా దూషించవచ్చు, దూషిస్తున్నారని ద్రోహం చేసి నేను భగవంతుడి వాసుదేవ స్వామి చెప్తున్నాను. మీకు ఎవరైనా అపకారం చేస్తే మళ్ళీ తిరిగి వాళ్ళకి అపకారం చేయగల శక్తి మీకు కూడా ఉండొచ్చు. మీకు ఆ శక్తి ఉన్నప్పటికీ ఆ శక్తిని మీరు నిగ్రహించుకుని, ఆ శక్తిని మీరు కంట్రోల్ చేసుకుని తిరిగి ద్రోహం చేయి. యేసుక్రీస్తు అంటాడు, ఎదటివాడు నిన్ను ప్రేమిస్తే నువ్వు తిరిగి ప్రేమించడం గొప్ప, ఎదటివాడు నిన్ను ప్రేమిస్తుంటే తిరిగి వాడిని ప్రేమించడం అదే కూడా ఒక గొప్పనే.
ఎదుటివాడిని ద్వేషిస్తున్నప్పటికీ, ఎదుటివాడిని ద్రోహం చేస్తున్నప్పటికీ నువ్వాడిని ప్రేమించడం ఏం గొప్ప? మీరు నన్ను ద్వేషిస్తున్నప్పటికీ నేను మిమ్మల్ని ప్రేమించగలిగితే అది గొప్ప. మీరు నన్ను ప్రేమిస్తున్నారనుకోండి, నేను మిమ్మల్ని తిరిగి ప్రేమిస్తున్నది గొప్ప కావట్లేదు. మీరు నన్ను ద్వేషిస్తున్నప్పటికీ ఆ ద్వేషానికి బదులు మీకు నేను తిరిగి నేను ప్రేమ ఇవ్వగలిగితే అది గొప్ప అని అడిగేసి అయితే అంటే ద్రోహ చింత పనికిరాదు. ద్రోహ చింత మాత్రం నీకు నరకానికి దారి. జీవితం పొందిన ద్రోహం తోటి కాలిపో, ద్రోహంలో కాపురం చేయి, ద్రోహ చింత దగ్గరికి రానివ్వకు. సమాజానికి కానీ, ఇంట్లో వాళ్ళకి కానీ, వీధిలో వాళ్ళకి కానీ, బయట వాళ్ళకి కానీ ఎవరికి ద్రోహం తలపెట్ట. నేనేదో డాక్టర్ గారికి ఉపకారం చేయాలనుకున్నాను అనుకుని మాట వస్తాను. మీరేం చేయటాలి, నేను చేస్తున్నాను అనుకోండి, మీరు నాకు ఆ ఉపకారం డాక్టర్ గారు చేయొద్దని మీరు నాకు సలహా చేయటానుకోండి, అది కూడా ద్రోహమే. అటువంటి నీచమైన గుణాలు ఉంటే నీకు జ్ఞానం ఎలా కలుగుతుంది అయ్యా? నీ శరీరం ఎదగటం కాదు, నీ వృధం ఎదగాలి. జ్ఞానంలో ఎదుగు, కాంతిలో ఎదుగు, ప్రకాశంలో ఎదుగు, దాని ఎదుగురు, దాని ఎదుగుదల కావాలి. ఈ ద్రోహం లేని స్థితి ఎక్కడో ఆ స్థితికి నువ్వు ఎదగాలయ్యా. ఆ స్థితికి నువ్వు కాకు, బాగా వికసించాలి అని భగవంతుడు వాసుదేవ స్వామి చెబుతున్నాడు. ఎక్కడైతే ద్రోహం లేదు అక్కడికి వెళ్ళదు. ఆ స్థితిలో నువ్వు మేలుకో, ఆ స్థితి ప్రసాదించమని ప్రార్థించు భగవంతుడు. అద్రోహ స్థితి, ద్రోహం లేని స్థితి నాకు ప్రసాదించమని భగవంతుని ప్రార్థించాలి. అదే మీరు రియల్ ప్రేయర్. అన్నం మీరు ఎంత సహజంగా తింటున్నారో ప్రార్థన కూడా అంత సహజంగా మీరు అప్పుడు మనసు భగవంతుడు చెప్పిన మాటలు మన హృదయంలో మన రక్తంలో ఒక భాగం అయిపోవాలి. అది నిరంతరం మన హృదయంలో కాపురం. ఈ మాటల పుస్తకం ఉన్నాయి. పుస్తకం ఉంటే మనకు లాభం ఏమిటి? మన హృదయంలోకి రా. కొండలో ఉన్న అన్నం మనకు లాభం ఏమిటండి? కొండలో అన్నం ఉంటే మనకు లాభం ఏంటంటే మనం తినాలి, మనకు జీవనం. అప్పటికెలా మనకు బలం వచ్చింది.
జయ భగవాన్, జయ భగవాన్, ప్రియ భగవాన్, ప్రభు భగవాన్.
నువ్వు అహంభావం పెంచుకోవద్దు, ఆడంబరం పెంచుకోవద్దు. నువ్వు ఆడంబరం పెంచుకుని, అహంభావం పెంచుకుని సమాజంలో అందరూ నన్ను గౌరవించాలనేటువంటి తలంపులకు నువ్వు అవకాశం ఇవ్వకు. అటువంటి అవకాశం ఇస్తే నువ్వు దైవీ సంపదకు దూరం అవుతావు అని భగవంతుడు వాసుదేవ స్వామి అర్జునుడు తోడు చెబుతున్నాడు. అర్జునుడు అంటే తెల్లటి వాడు. అర్జునుడు స్వచ్ఛమైన వాడు కాబట్టి, తెల్లటి వాడు కాబట్టి ఈ శాస్త్రాన్ని చెబుతున్నాడు భగవంతుడు వాసుదేవ స్వామి. వేదాలు చదువుకున్నా, భగవద్గీత చదువుకున్నా, భగవాన్ చెప్పిన మాటలు చదువుకున్నా, మీరు కలకాలం చిరకాలం జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి మాటలు కొన్నా, మీకు ఎంత పాండిత్యం ఉన్నప్పటికీ, ఎంత వైభవంగా ఈ జన్మలో మీకు జీవితాలు గడుస్తున్నప్పటికీ, ఎంతకాలానికి మానవుడికి అహంకారం ఉందో, ఎంతకాలానికి మమకారం ఉందో, అంతకాలం తలంపులు ఎవరు ఆపుచేయరు. నాకు అహంకారం ఉన్నంతకాలం, నాకు మమకారం ఉన్నంతకాలం నాకు తలంపులు వస్తున్నాయి. తలంపులు వస్తున్నంతకాలం నాకు ఈ లోకం మీద భ్రాంతి పుడుతూనే ఉంటుంది. భ్రాంతి పుడుతున్నంతకాలం శవాలు వస్తూనే ఉంటాయి. ఈ శవాలు నూయటానికి ప్రాణం పోస్తాడు ఈశ్వరుడు. మన హృదయంలో ఉన్నాడు ఈశ్వరుడు. ఈ ఈశ్వరుడు వాటు కండడు, మనస్సు కండు, మన హృదయంలోనే సాక్షాత్తుగా ప్రకాశిస్తున్నాడు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేయండి, ఎన్ని సాధనలు చేయండి, ఎన్ని పూజలు జపాలు ఎన్ని చేసినప్పటికీ లోపల అహంకారం ఉంటే తలంపులు విజృంభించుకున్నలా వచ్చేస్తూ ఉంటాయి. అహంకారం మమకారం ఉన్నంతకాలం తలంపులు ఎవరు ఆపు చేయలేదు. అది ఈశ్వరాజ్ఞం. మన కోరికలు ప్రాణంలో ఉన్నాయా? ప్రాణంలో కోరికలు లేవు, మనస్సులో కోరికలు ఉన్నాయి. అది ప్రాణం ఎందుకు? మనకి ప్రాణం ఎందుకంటే శవాన్ని తిప్పటానికి. మీకు విశ్వాసం ఉంటే నమ్మండి. భగవాన్ ఏమన్నారంటే మీరు వేదాలు పారాయణం చేయటం వల్ల, తిండి మాని, తిప్పలు మాని, అహోరాత్రములు తపస్సు చేయటం వల్ల, ఎంతో సాధన మీద సాధన చేయటం వల్ల, జీవితం అంతా కూడా సాధన ఖర్చు పెట్టడం వల్ల ఎటువంటి ఫలితం వస్తుందో, ఈ దానాలు ధర్మాలు పూజల వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో, తీవ్రమైనటువంటి యోగాభ్యాసానికి గురి చేసినటువంటి మీకు ఎటువంటి ఫలితాలు వస్తాయో, అరుణాచలం కొండను కలా చూస్తుంటే, లేదా మీ ఇంటి దగ్గర మీరు కూర్చున్న కొండను స్మరిస్తుంటే అదే ఫలితం వస్తుంది. మనం నడుస్తుంటే మన బట్టల మీద దుమ్ము ఎలా అంటుకుంటుందో విధంగా మీరు అరుణాచలేశ్వరిని మీరు స్మరణ చేయటం వల్ల, ధ్యానం చేయటం వల్ల మీరు తరించడమే కాకుండా మీ కళ్యాణ గుణాలు కూడా వరిస్తాయని చెప్పడానికి మీకు తెలియకుండా. ఇప్పుడు సొసైటీకి ఏది అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఏదంటే సైన్స్ అని అయితే సైన్స్ అవసరం. కానీ సైన్స్ కంటే ఇక్కడ హ్యూమానిటీ సుఖం ఉండాలంటే కామన్ సెన్స్ ఉంటుంది. ఫస్ట్ ప్లేస్ ఏమో కామన్ సెన్స్ కావాలి, ద్వితీయ స్థానమే సైన్స్ కావాలి. మీ కళ్యాణ గుణాలు కలిగి ఉండటం కూడా అదే నిజమైన ఆస్తి. గ్రేట్ ఎస్సెట్ అని భగవంతుడు చెప్తున్నాడు. నా ఎక్కడ ఉందండి, నా ఎక్కడ ఉంది? మనస్సు అంటారు, జీవుడు అంటారు, ఏమంటారు? అనేక అంటున్నారు మనస్సు అంటే ఏంటి, జీవుడు ఏంటండి? ఇప్పుడు మన అందరూ నేనంటున్నాం కదా, ఈ నేనుతో వెలుగుతా మనసుని జీవుని కాదు, ఈ నేనే మనస్సు, ఈ నేనే జీవుడు. ఇది అర్థం అవ్వాలండి. మనం ఇక్కడ నేను పెట్టుకుంటున్నాం, నేను పెట్టుకుని ప్రకృతిని స్టడీ చేస్తున్నాం, ఈ నేను పెట్టుకుని జీవుని స్టడీ చేస్తున్నాం, ఈ నేను పెట్టుకుని మనస్సును స్టడీ చేస్తున్నాం, కానీ నేనే జీవుడు, ఈ నేనే మనసు అన్న సంగతి మనకు తెలియదు. ఎక్కడ ఉందో మోసం ఉంటుంది. ఈ రహస్యం అర్థం అయితేనే దాని సృష్టి రహస్యం మీకు అర్థం కాదు. నన్ను నేను స్టడీ చేసుకుంటేనే నేను ఎవరో నాకు తెలుస్తుంది. భగవాన్ ఏమన్నారు, ఏ జ్ఞానం అంటే ఉంటే నిన్ను నేను తెలుసుకోవడానికి సహాయపడేది ఉంటే జ్ఞానం, మిగతావంత అజ్ఞానమే. ఇదంతా పనిపడలేదు సార్. నిన్ను నువ్వు తెలుసుకోవడానికి నీకు సహాయపడే జ్ఞానమే జ్ఞానం, మిగతావంత అజ్ఞానం. అది జన్మని అర్థం కలగవచ్చు. కోటి జన్మలైన దగ్గర రావాల్సింది, ఈ పాయింట్ దగ్గర రావాల్సింది, ఈ సెంట్రల్ ఏరియా దగ్గర రావాల్సింది అని అంటారు. కోటి జన్మల తర్వాత కూడా ఇక్కడ రావాల్సింది. ఇదే సత్యం కాబట్టి నువ్వు నమ్మింది సత్యం కాదు. సత్యాన్ని నువ్వు నమ్మాలి, కానీ నువ్వు నమ్మింది సత్యం కాదు, శిక్షణ సత్యం కాదు.
ఒక చిన్న రహస్యం చెబుతాను, హృదయంలో దాచుకోండి. మనలో ప్రకృతి గుణాలు, రాక్షస గుణాలు ఏమైనా ఉన్నాయనుకోండి. ఈ రాక్షస గుణాలు, ఈ ప్రకృతి గుణాలు సహజంగా మనం పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ సమాజానికి జడిసో లేదా ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, లేదా గొప్పల కోసం ఈ రకంగా మనం సాధన చేసి అది పోగొట్టుకుందామని చూస్తే పోదు. పోలినట్టుగా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేస్తాం. మనం ఇందుకు మనం వెళ్ళిపోయిన తర్వాత మనం వచ్చేస్తాం. నచ్చేది వెళ్ళిపోవాలి, సహజంగా పోగొట్టుకోవడానికి మీరు చూడాలి. కానీ ఎంతో వాళ్ళ దృష్టిలో పెట్టుకుని మన ప్రకృతి కూడా పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే అవి పోయిన దాని వల్లే కనిపిస్తాయి. కలిపి దాని జాగ్రత్త ఇష్టది ఎవరైతే న్యాచురల్ మోస్తున్నారు. ఈ ప్రాసెస్ కనుక మీరు అవలంబిస్తే ఈ జన్మలో ఈ శరీరంలో ఉండగానే ఇక్కడ ఈ లోకంలో ఉండగానే అమృతత్వాన్ని పొందుతారు. అప్పుడు చావు అనే దానికి మీ డెక్షనరీ శబ్దాన్ని తీసేస్తారు. అసలు చావు అనే దానికి మీకు ఇంకా ఫ్రీ అనే సమస్య లేదు. ఇది మనం నేనంటున్నాం కదా, ఇది నేనే మనసు. భగవాన్ చెప్పింది ఏంటి, ఇది ఎక్కడ పోతుందో చూడండి. మనకి ఏమిటి లాభం, ఇది ఎక్కడ పోతుందో చూసాడంటే ఆత్మతో ఆత్మదర్శనం అయిపోతున్నారు. ఇంకేత దీన్ని పుట్టిన స్థానం ఆత్మత. ఇది నాస్తికత్వానికి ఆస్తికత్వానికి ఏం సంబంధం లేదు. ఆత్మతో లైఫ్ కి సంబంధించిన విషయం. నువ్వు దేవుడు నడిపించిపెట్టు, మతం నడిపిపెట్టు. నువ్వు మతం కాదు, దేవుడు కలెక్టర్ కావచ్చు. నువ్వు స్త్రీవా పురుషుడువా క్రైస్తవుడా హిందువుడు అని కాదు ఇక్కడ సమస్య. ఇది బేసిక్ ప్రాబ్లం. నువ్వు నేనని అంటున్నావు, అదే మనస్సు అదే జీవి. వారు పుట్టుక స్థలాన్ని నేరైన తలపు నీకు ఉండదు. అది ఎక్కడ పుడతాను నువ్వు చూడు, అది ఎక్కడ పుడతాను ఎందుకు చూడమన్నారు, ఎక్కడ పుడతాడు ఆత్మలో పుడతాను. ఇవన్నీ పుట్టుకు చోటు నీకు కలిగిందా, వెంటనే నీకు ఫ్లాష్ కింద ఆత్మదర్శనం అవుతుంది. నీ జన్మల నువ్వు గమ్యాన్ని చేరుకున్నాడు. సోదర మహాశయ గారా, ఇక్కడ చిన్న రహస్యం. ఎప్పుడు కూడా సత్యం సింపుల్ గా ఉంటుంది. సింపుల్ గా ఉంటే ఏ మనిషికి ఇష్టం ఉండదు, అంటే సత్యం ఉండదు. మనకేం కావాలి, ఆడంబరం కావాలి. సత్యానికి ఆడంబరం లేదు, అంటే మనకు సత్యం ఉండకుండా. ఎవరైనా ఒక మనిషిలో మీరు ఈశ్వరాల్సి చూస్తే, ఏదైనా గొప్ప గుణాలు కనుక చూస్తే, వారి పూర్వజన్మలో ఎంతో శ్రమిస్తే నా గుణాలు వచ్చినాయని మీరు అనుకోండి. అర్జున, నువ్వు దైవ సంపదలో జన్మించావు, నీ అనుమానం పెట్టుకోవు. నువ్వు ఆసుర సంపదలో జన్మించలేదు, రాక్షస సంపదలో జన్మించలేదు, నువ్వు దైవ సంపదలో జన్మించావు. దంబో దర్పో విమానశ్చ రోదర పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతశ్చ వర్ధ సంపదమాసురిం. దైవ గుణాలు కొన్ని చెప్పారు. ఇక్కడ సిక్స్ ఆసురి గుణాలు చెబుతాడు, అంటే రాక్షస గుణాలు అని చెబుతాడు. మనలో ఉన్న మంచి గుణాలని దేవత, మనలో ఉన్న చెడ్డ గుణాలని రాక్షసు. కురుక్షేత్రం మన హృదయంలో, కురుక్షేత్రం ఎవరు ఢిల్లీ దగ్గర ఉందనుకుంటాం, మన హృదయంలో ఉన్న కురుక్షేత్రం. మీరు ఏదైనా ప్రాపంచిక సంబంధించిన సుఖాలు ఏదైనా పొందినప్పుడు దానికి ఒక కారణం ఉంటుంది, ఆ కారణం పోతే సుఖం కూడా పోదు. కానీ కారణాలకు అతీతమైనది, రేతుకు అతీతమైనది, మీకు ప్రకృతి సంబంధించిన ప్రతి దానికి అతీతమైంది ఒక ఆత్మసుఖం ఒకటి. ఆత్మసుఖానికి మించింది, ఆత్మశాంతికి మించింది, ఆత్మ యొక్క వైభవానికి మించింది. ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ లేనే లేదు. వైకుంఠంలో కానీ కైలాసంలో కానీ అటువంటి సుఖం మీరు పొందలేదు. మీకు అప్పుడు సంతోషం వస్తున్నా లేదా వస్తాను, అబ్బాయి రోజులు బాగా వెళ్ళిపోతున్నాయండి, చాలా ఆగిపోతున్నాను, ఏదో చిన్నప్పుడు కష్టపడ్డాం అనుకుని ఈ మధ్యన చాలా బాగుందండి. ఈ సంతోషానికి ఒక కారణం ఉంది, మీరు జ్ఞాపకించుకోండి. మీ సంతోషానికి కూడా కారణం ఉంటుంది, ఆ కారణం పోగానే సంతోషం కూడా పడిపోతుంది. మీకు కారణం కనిపించిందో రాబోతుంది. ఒక ఆత్మస్థానికి కారణం కనపడదు. దంబ అంటే వేషం, భాష. దంబలో ఉన్న మనిషి ఏంటంటే ఒక చిన్న రహస్యం ఉంచుకోండి. మీరు దానాలు చేస్తూ ఉంటారు, మీ దంబలో వారు కూడా దానాలు చేస్తారు. ఎలా చేస్తారు మీ దానాలు? ఎడతో వారు సుఖం కోసం, ఎడతో వారి శాంతి కోసం దానం చేయట. దేశం అందరూ నేను దానం చేసినట్టు చెప్పుకుంటున్నారా లేదా? ఏమి చెబుతున్నాడు చూడండి, భగవంతు చెప్పుకోవాలి. వీడు ఎవరికైతే దానం చేస్తున్నారో వారు సుఖపడాలి కానీ, వారి శాంతి పొందాలి కానీ మీరు మనసు అనుకోవట. వారు సుఖం అక్కర్లేదు, వారి శాంతి అక్కర్లేదు. మనం దానం చేసినట్టు అందరూ చెప్పుకుంటున్నారో వారు చూసుకుంటా ఉంటే ఇది కూడా రాక్షస గుణం. ఏమంటున్నారు భగవంతుడు వాసుడు, వారు కొన్ని కోట్ల రూపాయలు దానం చేసిన వాడు కూడా రాక్షసుడే. వాళ్ళు ఎక్కడ తీసుకొని పడేస్తున్నాడు, మనం బయటకు అనిపిస్తాను. వాళ్ళు దానం చేశాడు, దానం తీశాడు, ఎందుకు తీర్చాడు? గొప్ప కోసం తీర్చాడు, సుఖం కోసం చేయడం. నువ్వు బాధపడతాడు ముఖ్యం కాదు, వాడు గొప్ప ముఖ్యం. అంటే వాడు కూడా రాక్షసు చేసినాడు కాదు, ఇంటి వాసుదేవుడు. ఎన్ని జన్మల సాధన చెయ్యాలో, ఎంత తప్పించాలి? ఈ రజ గురువు నుంచి తమ గురువు నుంచి బయటపడటం కోసం ఎంత తప్పించాలో, ఎన్ని కమ్మీలు కాదు.
ఎవరితో వాళ్ళకి అర్థం అవ్వడం కోసం చెప్పడం కొంతమంది, మేము గొప్ప పండితులని చెప్పుకోవడం కోసం చెప్తారు. వాళ్ళు కూడా రాక్షసుల మనుషులుగా నేను చూస్తున్నాడు అనుకోండి. వేషం వేసినా భాష అలా మాట్లాడినా కృత్రిమ జీవితం గడిపినా ఎవరు రాక్షసుకున్నారు, ఎవరు జ్ఞాపకం మానవ స్వభావాన్ని సునిశ్చితం ఎవరైతే పరిశీలించలేడు, ప్రకృతిని ఎవరైతే పరిశీలించలేడు, మానవ ప్రవృత్తిని ఎవరైతే పరిశీలించలేడు, వాడు కవి కాదు. ఈ దండం ఉన్నవాడు వాళ్ళ లోపల సహజంగా అల్పత్వం ఉంటున్నారు. వాళ్ళు తక్కువ వాళ్ళు వాళ్ళు తెలిసే ఉదయాంతరాల్లో తెలిసేవాళ్ళు మనం తక్కువ వాడు అంటే వాళ్ళకి వచ్చి భావాలు తెలుస్తుంటారని మనం చెప్పకపోయినా ఈ భావాలు ఎదుటివాడు కనపడకుండా, ఈ అల్పత్వం ఎదుటివాడికి కనపడకుండా, ఈ నీచత్వం ఎదుటివాడికి కనపడకుండా, ఈ కొత్త ఆలోచన ఎదుటివాడికి కనపడకుండా తాను మటుకు ఎదుటివాడికి పొడిగ్గా కనపడాలి, గొప్పగా కనపడాలి, తను తను అనుభవం చేసుకోలేక, తను తను దర్శించలేక, తనలో నుంచి క్షుద్రత్వాన్ని దర్శించలేక, ఎదుటివాడు మటుకు నన్ను మహాత్ముని అనుకో, నేను దురాత్మని అవడానికి, కానీ ఎదుటివాడు మటుకు నన్ను మహాత్ముని అనుకోవాలని తలంపుతో ఎవరంటాడో వాడు కూడా రాక్షసుడు అంటున్నాడు భగవంతుడు. వస్తుంది తనకు నీచి గుణాలు ఉండొచ్చు కానీ అది పోగొట్టుకోవడానికి ట్రై చేయలేక, ఎవరు దండం ఉండదు పోగొట్టుకోవడానికి ట్రై చేయలేదు కదా. ఎదుటివాడు మటుకు తను పూజించాలని, తను గౌరవించాలని, దైవ లక్షణాలు నీళ్ళు ఉన్నాయని వాడు అనుకోవాలని ఇటువంటి భావాలు కూడా ఉంటాడు దంబోడు ఉన్న మనిషి అంటున్నాడు భగవంతుడు వాసుదేవుడు. అంటే తను తను చేర్చడానికి భయపడుతున్నాడు, అంటే ఏదో రకంగా ఎత్తేపోవడం కోసం ఇలా చూస్తాడు. నేను సమాజాన్ని దేవుణ్ణి అడ్డు పెట్టుకుంటాను. ప్రజలందరూ ప్రజలందరూ సుఖంగా ఉండాలి, ప్రతి వ్యక్తి కూడా హ్యాపీగా ఉండాలి, ఎవరికి దుఃఖం కలగకూడదు అనే భావాలు హృదయపూర్వకంగా మీకు ఎప్పుడే మంచిది. నిన్ను పరిశీలించుకో, అంటే ఎవరితో వారు కోణాల నుంచి నిన్ను చూడాలని ప్రయత్నించేది, నిన్ను ప్యూరిఫై చేసుకోవాలని ప్రయత్నించు. నువ్వు జపం చేసినా ధ్యానం చేస్తే నీ కోసం చేసుకోవాలా, ఎట్ల వాళ్ళ కోసం కోసం పూజ చేస్తానంటే సత్పురుషుల లక్షణం ఏంటంటే ఇది మనసులో ఉంచుకోండి. వాడు ప్రయత్నం శరతర పట్టు వాడికి ఎంతో కొంత ప్రయత్నం వాడు చేస్తున్నప్పటికీ వాడు నూటికి నూరు పాలు దైవానుగ్రహం మీద దైవ యొక్క ప్రేమ మీద ఆధారపడి ఉంటాడు. వారు చేస్తున్న ప్రయత్నం వాడికే కనపడతాడు, తను చేస్తున్న ప్రయత్నం చేస్తాడు, తన ప్రయత్నం ఆధారపడి ఉండడు, కేవలం దైవానుగ్రహం మీద భగవంతు యొక్క దైవం మీద నూటికి నూరు పాలు ఆధారపడి ఉంటాడు. వారి జ్ఞానం తన ప్రయత్నం చేస్తాడు కానీ తన ప్రయత్నమే ఆధారపడి పడుకోకూడదు, దేవుడు ఆధారపడి ఉంటాడు, దేవుడి యొక్క దైవం మీద ఆధారపడి ఉంటాడు. కానీ తన ప్రయత్నం అకౌంట్ లో తీసుకోడు, ఎప్పుడైతే తన ప్రయత్నం తన అకౌంట్ లో ఉపయోగించాడు అది ఈశ్వరుడు అకౌంట్ కు రాసుకుంటాడు. ఇది అకౌంట్ ఇది రాసుకుంటాను, ఈశ్వరుడు ఆడగలిగింది ఇది అకౌంట్, ఇది అసలు సీక్రెట్. ఆధ్యాత్మిక మార్గం ఆధ్యాత్మిక అభివృద్ధి అవ్వాలి, ఇది సీక్రెట్. మీరు సాధన చేయాలి, సాధన చేస్తున్న ధారణ లేకుండా సాధన చేయాలి, దేని మీద ఆధారపడ్డారు కేవలం పరిపూర్ణంగా ఈశ్వరుడు మీద మీరు ఆధారపడి ఉండాలి. ప్రశ్నించడానికి వీళ్ళు ఎదురు చూస్తాడు, అప్పుడు ఆయన అనుగ్రహం ఏమిటి మీకు కలిగింది, ఆయన అనుగ్రహం మీకు కలిగింది అనుకున్న చేతిలో నువ్వు వద్ద నోట్లు వేసుకుంటే ఎంత తీరుకు, ఆయన అనుగ్రహం కలిగి మీకు మోక్షం రావడం అంత తీరు. అనుగ్రహం మీకు కలగాలని శతంలో మీకు మోక్షం రావాలి. చెప్పాలంటే ఏంటంటే ఈ లోకంలో ఉన్న ఆస్తి పాస్తులను వాడు జమ చేసుకుంటా ఉంటారు. ఇదో మనకి ఇంత ఆస్తుంది, అక్కడ ఇక్కడ ఇంత వస్తుంది, అక్కడ అంత వస్తుంది, ఇక్కడ ఇంత వస్తుంది, అక్కడ అంత వస్తుంది, ఇక్కడ ఉంటుంది, లేకపోతే ఇంత చదువుకున్నాం, ఇంత పాండిత్యండు, మనకి పుస్తకాలు తెలుసు, ఈ గ్రంథాలు తెలుసు, ఈ డిక్షనరీలో మీనింగ్ రెండు చెప్తే తప్ప మనకి అన్ని తెలుసు. డబ్బుకి డబ్బు ఉంది, కీర్తికి కీర్తి ఉంది, మరి గౌరవానికి గౌరవం ఉంది, చదువుకు చదువు ఉంది, ఇంకా మన ముందు వాళ్ళు పనికి వస్తాడు. మీరు రాక్షసులు ఈ బాబా జనాలందరూ రాక్షసులు కొన్ని ఎంత వస్తాడు ఈశ్వరుడు చెప్పకపోయినా మనం ఎన్ని వేసుకుంటా ఉంటాం ఈ రకమైన భావాలు చెప్తూ జీవిస్తూ నాకు ఇంత ఉంది అంత ఉంది ఈ రకమైన నిరంతరం మన్నం చేస్తుంటే అది కూడా రాక్షస స్వభావం. నేను చెప్తే నేను భగవంతుడు చెప్తాను, లోకానికి సంబంధించిన వస్తువుల మీద నీకున్న విశ్వాసం కూడా దైవం మీద లేదు. చదువు ఎక్కువ ఉన్నవాడు, డబ్బు ఎక్కువ ఉన్నవాడు, అధికారంలో పెద్ద మూడు గుణాల వాళ్ళు ఏం చేస్తారంటే ఎదటవాన్ని ఎలా కించిపడుద్దాం, ఎదటవాన్ని ఎలా గౌరవపడుద్దాం అన్న మనస్తత్వం వెళ్ళకుంటాం. అంటే నిన్ను కూడా రాక్షసులు అంటున్నాను, ఐశ్వర్యం చెప్పని భగవంతుడు చెప్పడం లేదు. నీకు ఐశ్వర్యం ఉండదు ఎప్పుడు వాళ్ళు ఎందుకు గౌరవపడుస్తాను, నీ ఐశ్వర్యం ఉండదు ఎక్కడ వాళ్ళు ఎందుకు ముంచిపరుస్తావు, ఇంటి ఎంత కింది పరుస్తావు ఎక్కడ, నీ ఐశ్వర్యంతో దాచుకో, నీ పాండిత్యుడు దాచు. రామకృష్ణ పరమహంస గారు చెప్పారు ఈ పండితులందరూ కూడా రామబంధులు అనుకోవాలన్నారు. రామబంధులు ఏం చేస్తాయట, కాకుడి కంటే గద్దల కంటే చాలా పరిశీలిస్తాయి, దీని మీద గురి మీద ఉండటం వాడి దృష్టి రామబంధుడి దృష్టి ఎక్కడ ఉన్నారు శ్మశానాల మీద అంటున్నారు. అంటే శ్మశానం తీసుకొని చవాలని పదవి చరమై తిన్నాం ఈ పండితులు కూడా అంతే అన్నారు. దండవ దర్పవ అభిమానశ అభిమానం అంటే ఒక రకమైన గర్వం, బయట తెలియదు అనుకునే వాడికి తెలియదు తెలిసినట్టు నడిస్తారు, తెలియదని టీచర్ అడగరు, అది తెలియకుండా తెలుగు వాడు నాకు తెలియదు నేస్తారేనా అడగడానికి ఏదో అడ్డొస్తాను, వాడికి అభిమానం అడ్డొస్తాను, అది కూడా రాక్షసుడు రాజుని శబ్దంలో తీసుకుపోతుంది నేను అడిగి అభిమానం కూడా. నీకు తెలియని విషయం పెద్దని ఆశ్రయించి పెద్దలకి సేవ చేసి అడిగి తెలుసుకో, అంటే కాదు అడిగితే మన గౌరవం ఎక్కడ పోతున్నాము, తెలుసుకోవడానికి నీ గౌరవం నీకు అడ్డొస్తుంది ఎలా తెలుసుకోవచ్చు. అంటే నటన పనికి రావాలంటున్నాడు భగవంతుడు వాసుదేవ స్వామి. అభిమానానికి దూరంగా ఉండు, దర్పానికి దూరంగా ఉండు, దండానికి దూరంగా ఉండు, ఇవన్నీ రాక్షసుకున్నాను. నీ అభిమానం ఇంకే చెడు తీసుకొస్తుంది, నువ్వే నష్టపోతావు, యూచలో నష్టపోయింది ఉంటే నాకు ఎంతవరకు తెలుసు. ఎంతవరకు తెలియదు అనకాలం తెలియదని కూడా శ్రవణం చేయాలి. శ్రవణం చేయడం ద్వారా తెలుస్తుంది మీకు ఎంతవరకు తెలియదు అనకాలం తెలుసుకోవడానికి కూడా మీకు శ్రవణం చేయాలి.
మన హృదయంలో ఆత్మ మనకి ఇంటికి అందటం లేదు అనుకుంటున్నాను. మన హృదయంలో భగవంతుడు ప్రకాశిస్తున్నాడు సార్, ఇంటికి అందటం లేదు, రాక్షసుడు. శ్రద్ధ లేని చోట మనసు నిలబడదు, భక్తి లేని చోట మనసు నిలబడదు. ఎక్కడైతే శ్రద్ధ ఉందో, ఎక్కడైతే భక్తి ఉందో అక్కడికి ఏకాగ్రత. మీకు ఒక విషయం మీద మనసు నిలబడటం లేదంటే ఆ విషయం మీద మీకు శ్రద్ధ లేనట్టు కొండ గుర్తు పెట్టుకోండి. శ్రద్ధ ఉన్న వాడికి జ్ఞానం
మీకు ఐశ్వర్యం ఉంటే ఉండొచ్చు, కానీ ఐశ్వర్యం నువ్వు కట్టుకోకుండా కళ్యాణ గుణాలే నిజమైన సంపద.
నా కోపం వచ్చిందనుకోండి నేను నష్టపోతాను, మిమ్మల్ని నష్టపడతాను. అనుభవానికి అందుతుంది విషయం, కోపం వచ్చిందంటే నేను నష్టపోతాను, మిమ్మల్ని నష్టపడతాను. ఏ మనిషికైనా సరే వాడు ఎమోషన్ గ్రో అవుతున్నాడంటే తన తన ఎంతో నష్టపోతాడు, ఎద్దవాళ్ళని కూడా నష్టపడతాడు. అంటే తనకు అపకారం చేసుకుంటాడు పరమాత్మ మనిషి, ఎద్దవాళ్ళకు అపకారం చేసి చేస్తాడు. అంటే నువ్వు ఇదాన్ని పొందవు, పరాన్ని పొందవు. ఈ లోకానికి దూరం ఉంటావు, పర్లోకానికి దూరం. నీకు ఎవరు చెడిపోతుంది, పరం చెడిపోతుంది. ఎందుకు అనిపిస్తుంది కొన్ని కోపం రాకుండా ఎక్కడ ఆగుతుంది మనకి? ఉన్నది ఊపితే అనుకోండి, ఎవరి మీద కోపం ఇస్తారు? ఆత్మ ఊపితే రెండా ఒకటి, మరి ఎవరి మీద కోపం ఇస్తారు? ఈ బాలిష్ అని షాడో ఉన్నది ఉంటే వస్తుంది, ఎవరి మీద కోపం ఇస్తారు? ఒకటి వాడికి నువ్వు చేసే మంచి అంతా కూడా నీకే తిరిగి వస్తుంది, ఒకటి వాడికి నువ్వు చేసే చెడ్డంతా కూడా నీకే తిరిగి వస్తుంది. ఉన్నది ఉంటే ఇది ఎక్కడ అంటే పక్కన మనకి తెలియక ఆ లోతులు మనం పట్టక ఆ లోతుల్లో దిగడానికి ప్రయత్నం చేస్తే మనం కళ్ళు తిరిగి సగం దూరం వెళ్ళి మనం వచ్చేస్తాం. మన తలంపు వల్ల, మన ఊహరెళ్ళు, మన ఆలోచనలు, మన మాటలు వెళ్ళు, మన భయాలు వెళ్ళు, అక్కడికి అక్కడికి ఎక్కడ వెళ్ళి సగం దూరం వెళ్ళి వెనక్కి తిరిగిస్తారు. నాకు మీరు ఎవరైనా అన్నం పెట్టారనుకోండి, అన్నం పెట్టి మీరు ఏమనుకుంటారు? నాన్నగారికి అన్నం పెట్టాం చిన్నవాడు నాన్నగారు అఖండిత్వ నరో గోత్వ ప్రాణాం దేహమాశ్రిత ప్రాణాపాన సమావిష్టం. నేనే అందరు హృదయాల్లో ఉండి జఠరాగ్నిగా ఉండి నాకేం ఆకలి కనుక అన్నం తినగమ్మా తెలియదు. అందరు సమస్యలు నేను జఠరాగ్నిగా ఉండి అన్నం తినేవాడి నేనే. మీరు ఎవరు నాడు పెట్టినట్ట ఈశ్వరం పెట్టినట్ట, మీరు ఎవరికైనా పెడితే గౌరవం కోసం పెడుతున్నారో లేదా ఈశ్వరుడు తింటున్నాడని పెడుతున్నారు? ఎవరు నాకు కడుపుని పెడుతుంది కాదు, ఎవరు తినేవాడు ఈశ్వరుడు అనే భావన కలిగిందా? ఈశ్వరుడు భావన అర్థమా? భావనలో శుద్ధి రాకపోతే హృదయానికి శుద్ధి రాదు, భావనలో బలం రాకపోతే హృదయానికి బలం రాదు. భావన తలపు మిమ్మల్ని పైకి తీసుకున్న భావన, అదే ఒకటి పైకి తీసుకున్న భావన. అందుకే మీరు సత్పురుషుల భావన దేశ పీపుల భావన ఉండాలి. గుడ్ పీపుల్ గుడ్ నచ్చేది మనకు గుడ్ నచ్చేది ప్రతి దేశ మనకి గుడ్ మ్యాన్ గుడ్ మ్యాన్ అయి ఉండాలి. సత్పురుషుల తర్వాత మీరు చేస్తుంటే మీకు తెలియకుండా వాళ్ళ వైబ్రేషన్స్ ముందే పంచారు. అందుకే రమణత్వం ఏమంటే జ్ఞానం ఏమి చేయక్కర్లేదో దోషం ధరించింటే చాలు. అది లోకానికి ముఖోపకారం. లోపల కుళ్ళు పెట్టుకుంటే, మెదడులో కుళ్ళు పెట్టుకుంటే, హృదయంలో కుళ్ళు పెట్టుకుంటే నువ్వు చదువుని పుస్తకాన్ని నువ్వు ఒక భాషను చెప్పకపోతే మంచి భాషను చెబుతావా? భగవంతుడు చెప్పిన మాట కూడా నువ్వు హృదయంలో దోషమన్నప్పుడు భగవంతుడు చెప్పిన మాట కూడా నువ్వు ఒకరిగానే తీసుకుంటావు. జ్ఞానం చెప్పిన మాట కూడా నీకు ఒకరిగానే కనిపిస్తావు. ఎందుకంట ఆ మాటల్లో దోషం ఉంది కానీ నువ్వు హృదయంలో దోషం ఉంది కాబట్టి నీకు ఒకరిగానే కనిపిస్తావు. అంటే ఒక్క భాషను చెప్తావు. కానీ మనకి మన అబ్బాయి రక్షిస్తారు, లేకపోతే మన మనవాళ్ళు రక్షిస్తారని మన దగ్గర డబ్బులు రక్షిస్తారని భావన నిజంగా మనకుండ, కానీ భగవంతుడు మనం రక్షిస్తారని మనం ఎవరైనా అనుకుంటాం అనుకోవడదు. మన భక్తులు అనవద్దు. భగవంతుడు అనే వాడు ఒకడు ఉన్నాడు, వాడు నన్ను రక్షిస్తాడు అని ఎవరికైనా భావన, ఆ భావన కనుక నీకుంటే భగవంతుడు కొడుతుంది నీకు. ఈశ్వరుడు ఎక్కువ కృప మీద కూడా నమ్మకం లేదు. కృప లేకుండా ఈశ్వరుడు ఉంటాడా? శక్తి లేకుండా ఈశ్వరుడు ఉంటాడా? మనం నానం చేస్తున్నాం, వచ్చి నానం చేస్తున్నాం, వాడి శక్తి కొడవాలి. అయితే వాడి శక్తి మీద మనకు విశ్వాసం లేదు. మన భక్తులు ఎవరు వాళ్ళు వేసుకోరు. ఇప్పుడు వస్తుంది మీకు మోక్షం. ఒకరు మహాశయరా ఇంకా చిన్న రహస్యం, ఇంటికి వాడ కూర్చుని జరిగిపోయిన సంఘటన అర్థమైన జ్ఞాపకం తెచ్చుకుంటే అంతకంటే మరొక అపరాధం జరుగుతుంది. జరిగిపోయిన సంఘటన ఎదుగుతారు మీరు జ్ఞాపకం తెచ్చుకొని మీకు తగు వేసి కానీ భక్తులు కోరగలుగుతారు. జరిగిపోయిన సంఘటన తీసుకొచ్చి మీరు మన వస్తుంటారు మీరు సాధనకి తగ్గేయడం కాదు. ఇక్కడ కోపం గురించి చెప్తున్నాడు, కోపం గురించి ఏం చెప్తున్నాడు? నువ్వు నష్టపోతావు, ఎక్కడవాడిని నష్టపోతావు. ఈ కోపం ఎప్పుడు వస్తుందంటే కోర్టు నుంచి కోపం పడుతుంది. నాకు కోర్టు ఎప్పుడైతే నెరవేరలేదో నెరవేరని కోర్టు నుంచి కోపం పడుతుంది. వీడికన్నా కోర్టు నెరవేర్చడానికి ఎవరో పెద్దస్తున్నారో వాళ్ళందరిలో కోపం పడుతుంది. మీరు అందరూ కలిపి నన్ను పెద్ద చేస్తున్నారనుకోండి అనుకోని మాట వచ్చి నేను ప్రతిఘటించాలనుకోండి. మీరు తీసి చెప్పారు నన్ను ఒక్కసారి ఇంట్లో తీసుకొని సింహాసనం చేస్తాను. ఇంకెవరైనా చెప్ప చేస్తుంటే అది ప్రతిఘటించకపోతే అది కూడా సారంలో బాగా పెట్టినారు భగవంతుడు భాష చేస్తాను. నేను చెప్తాను ఎందుకంటే ఏమిటి నలభై దుర్గుణాలు నాశనం సద్గుణాలు దేవుని కలిగినప్పుడు ఆ దేవుని కలిగినప్పుడు అది ఎంతో నేను దేవుడు అది దేవుడు కోరకం కూడా తలని తలం కూడా ఎవరికైనా కోరకం వస్తుంది. నిజమైన స్వార్థపూడదు ఎవరంటే భక్తిగా స్వార్థపడదు. ప్రహ్లాదం చెప్తే నేను చెప్పలేదు బాగా వస్తుంది. మోక్షాన్ని కృషి చేసేవాడు అంతకంటే స్వార్థం ఉంటుంది. మోక్షాన్ని పొందకుండా ఉంటే స్వార్థం ఉండదు. భక్తి ఆర్వేషం కాదు, భక్తులు తన గ్రంథంలో తన విషయాలనేది లోపలేదు గంభీరమైన ఒక భక్తి కాదు మోక్షాన్ని.
అక్కడ భక్తుడా పరుగు పని పండుతుంటారు. రెండు పండ, రెండు పట్ట, మూడు అభిమానం, నాలుగు క్రోధ, పారిక్ష్యం పారిక్ష్యం పక్షమాడు కఠినంగా మాట్లాడతారు. కఠినంగా మాట్లాడతారు, అసభ్యంగా మాట్లాడతారు, ఒకే మాట్లాడారు, ఎంతవరకు మాట్లాడారు తెలియదు. నీవుగా మాట్లాడారు, నిజంగా మాట్లాడారు, నిజంగా మాట్లాడితే అతిగా మాట్లాడతారు. మాట్లాడి నిజం ఈ మంచి మాట్లాడినప్పుడు అతిగా మాట్లాడదు, నిజంగా మాట్లాడు. ఈ విషయంలో రమణ మనిషిని చెప్తారు అద్భుతం లేదు. నేను అలా చూస్తుంటే మీరు వచ్చి బలపడతారు కనిపిస్తున్నప్పుడు, మీ బలపడినప్పుడు మీరు వచ్చి బయటకు తీసుకున్నట్టుగా మీరు తెలియకుండా డాక్టర్ చెప్పి వాడిని చెప్తారు. మీకు కూడా తెలుగు
భగవాన్ జయ భగవాన్ ప్రియ భగవాన్ ప్రభు భగవాన్ భగవాన్ జయ భగవాన్ ప్రియ భగవాన్ ప్రభు భగవాన్ భగవాన్ జయ భగవాన్ ప్రియ భగవాన్ ప్రభు భగవాన్
భగవాన్ నామం ఎప్పుడు స్మరిస్తున్నప్పటికీ ఏదో జన్మాంతర సంబంధం ఎదుర్కొంటుంది కదా. భగవాన్ నామం చెప్తున్నప్పటికీ, భగవాన్ మాటలు చెబుతున్నప్పటికీ జన్మాంతర అనుభవం ఏదో హృదయంలో గుర్తుకున్నట్టు నామం చెప్తున్నప్పటికీ ఏ జ్ఞాపకాలు వస్తాయి, గత జన్మలో జ్ఞాపకాలు ఏదో హృదయంలో అయ్యో కదులుతుంటాయి, ఏదో ఆ జ్ఞాపకాలు అయ్యో భగవాన్ నామం చెప్పేందుకు మెదులుతూ ఉంటాయి. అటువంటి మెడుగురాని అనుభవం, అనుబంధం ఉన్నమాట భగవాన్ తోటి అనుబంధం ఉన్నమాట నిజమే నాకు, కానీ ఎప్పుడు కలిగిందో అనుబంధం, ఏ జన్మలో కలిగిందో, ఎక్కడ కలిగిందో మీకు నేను వివరించాను.